ಕರುಳಾಳು ಬುಧಾನ ಪ್ರಭು ಚರಣ ಗೋಳಿ ಪಡರ ಕರ 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 ಯೋಗ ಮನ ಕರುಳೇರಿ ಪಾರ ಶಿವ ಶಿವ ಶಿವನರ ಶಿವನಾಮ ಮುಖೇರ ಶಿವಪಾದ ಮುನಿಯಲ್ಲಿರ ನೀರು ಗಿರ ಸುರುಗರ ಭವಸಾಗರ ಮೇದ ದೊರ್ಬರ ವೇದ ಶಿವ 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 ಕರಿ ಉರುದು ಪಾಮು ಪೋಯ ಮೊರಲಿಡಗ ವಿನಲೆ ಕರಿ ಉರುದು ಪಾಮು ಪೋಯ ಮೊರಲಿಡಗ ವಿನಲೆ
ಶ್ರೀ ಸಿದ್ಧಿದೇವಿ ಶ್ರೀ ಬುದ್ಧಿದೇವಿ ಸಹಿತ ಶ್ರೀ 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 ವರಸಿದ್ಧಿ ವಿಘ್ನೇಶ್ವರ ಸ್ವಾಮಿವಾರಿ ವಿನಾಯಕ ಸ್ವಾಮಿವಾರಿ ಭಕ್ತುಲರ ನೇಡು ಚಾಲಾ ಸುದಿನ దయచేసి ఎవరూ మాట్లాడకూడదు. ఇప్పటిదాకా ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నేను మాట్లాడకూడదు కాబట్టి ఈ సంగతి చెప్పలేదు. ఎవరూ మాట్లాడకూడదు అబ్బాయి, పక్కనున్న వాళ్ళు కానీ వెనకనున్న వాళ్ళు కానీ దయచేసి ఎవరూ మాట్లాడకండి. చాలా పవిత్రమైనటువంటి రోజులు ఇవి. ఆదవ పూజ్యో గణాధిపహాని మొట్టమొదట మనం ఏ దేవుణ్ణి పూజించి ఏ పనైనా ప్రారంభిస్తే చక్కగా జరుగుతుందో అటువంటి శ్రీ మహాగణాధిపతి నవరాత్ర మహోత్సవములు దేశమంతా చేస్తారు. పిల్లలు పెద్దలు అందరూ చేస్తారు, ఎవరిళ్లల్లో వాళ్ళు చేసుకుంటారు, అందరూ కలిసి చేస్తారు సామూహికంగా. మన హిందూ కల్చర్ ఏమిటి అంటే లోకా సమస్తా సుఖినోభవంతో, నా పక్కవాడు బాగుండాలి, నేను బాగుండాలి, అందరము బాగుండాలి. సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తుమా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి. అందరితో పాటు నేను సుఖంగా ఉండాలి అని కోరుకునే సంస్కృతి మంది. చూడండి, ఆ గణపతి పూజ చేయకుండా ఎవ్వరూ ఏ పని చేసినా అది కాదు. మనమే కాదు, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, సిద్ధసాధ్యులు, గరుడ గంధర్వాదులు అందరూ కూడా శ్రీ మహాగణాధిపతి అయిన నమః అనే మొదలు పెడతారు ఈ పని. ఒక్క వాళ్లే కాదు, ఈ గ్రహాలన్నీ ఎవరి అనుగ్రహంతో అలా ఉన్నాయి అంటే శ్రీ మహాగణాధిపతి అనుగ్రహంతోనే ఇలా ఉన్నాయి. ఈ నక్షత్రాలన్నీ ఇలా బ్యాలెన్స్ గా ఎలా ఉన్నాయి అంటే ఆ గణపతి అనుగ్రహమే కారణం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా ఆయన్ని పూజించే పని మొదలు పెడతారట. పరాజ్ఞయా సృష్టికరో విధాత, బ్రహ్మదేవుడు ఆయన్ని ప్రార్థించకుండా సృష్టి మొదలు పెడితే పరమ వికారంగా తయారైంది. ఒక చోట పెట్టాల్సిన అవయవం ఇంకో చోట పెట్టడం మొదలెట్టాడు. ఇలా సృష్టి కాబడినటువంటి వాళ్ళందరూ ఆయుర్వేదికే వెళ్ళారట. ఇదంతా ఏమిట్రా అన్నప్పుడు ఆయన ఆలోచిస్తే, ఓహో, శ్రీ మహాగణాధిపతిని పూజించకుండా మొదలుపెట్టారు, అందుకే ఈ సృష్టిలా తగలబడిందని. శ్రీ మహాగణాధిపతే నమః. గణానాం త్వా గణపతిం భవామహే. కవిం కవీనాముపమస్రవస్తమ జ్యేష్ఠరాజన్ బ్రహ్మణాన్ బ్రహ్మణస్తత ఆర శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః అని పూజించి మొదలు పెడితే ఇంత అందమైన సృష్టి తయారైంది. ఆయన్ని ప్రార్థించే శ్రీ మహావిష్ణువు రాక్షస సంహారం మొదలు పెడతాడు. ఇంకా విశేషం ఏంటంటే, ఆయన పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు అయినా పరమేశ్వరుడు లయకార్యం ప్రారంభించేటప్పుడు ఆయన్ని గౌరవించి పూజించి ఆదరించే మొదలు పెడతాడు. ఇది మరీ ఆశ్చర్యం. తండ్రి కొడుకును గౌరవించడం ఏమిటండి అంటే, గణాధిపత్యం ఆయనకిచ్చారు, విఘ్నాధిపత్యం ఆయనకిచ్చారు. ఆయన్ను ఆ పోస్టులో ఉంచినప్పుడు గౌరవించవలసింది ఎవరైనా సరే. పెళ్లి కొడుకు 25 ఏళ్లవాడు, పెళ్లి పెద్దలు 60 ఏళ్లవాళ్ళు. ఈ పెళ్లి కొడుకుని పల్లకి ఎక్కిస్తారు, 60 ఏళ్ల వాళ్ళంతా కూడా కింద నడుస్తారు. అంటే ఆయన్ని గౌరవించి తీరవలసిందే అప్పుడంతే కావున. అటువంటి గణపతి నవరాత్రి మహోత్సవములు ఇక్కడ భక్త బృందం వారు, శ్రీ గణేశ ఉత్సవ కమిటీ వారు అత్యద్భుతంగా, విజయవంతంగా, ఉజ్వలంగా, ఉత్తేజంగా, ఉదాత్తంగా, గంభీరంగా జరిపిస్తున్నారు. హరిహరుల ఇద్దరికీ ఇష్టమైనటువంటి వాడే గణపతి. ఆశ్చర్యం ఏమిటంటే, శివాలయంలోకి వెళితే ఈ పానుగట్టం విష్ణుస్వరూపం, లింగాకారం శివస్వరూపం, శివకేశవులకు అభేదం. శ్రీ మహావిష్ణువు కూతురే ఆనందవల్లి. ఏ ఏదో మాట్లాడతారు బాబు, పిల్లలు సంగతి. ఆ ఆనందవల్లి పెరిమిటెవరు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు. శ్రీ మహాగణాధిపతి శ్రీ మహావిష్ణువుకు మేనల్లుడైతాడు. ఈయన ఎప్పుడైనా కైలాసానికి వెళితే విష్ణుదేవుడు నల్లమామా బాగున్నావా అంటాట తొండ ఒప్పుకుంటూ గణపతి. నల్లమామా ఎల్సు నారాయణుని పర్యాచకాలాడు మేనల్లు కుర్ర, వడకు గుబ్బలి రాసవారి బిడ్డ భవాని నూరేళ్లు నోచిన నోము పంట, అమరులందగ్ర తంబూల మందు మేటి ఆరు మోముల జగజెట్టి అన్నగారు, విఘ్నదేవుడు వాక్ష్యాణి వెడలి వచ్చే అక్కరోర్ఘ్య పాత్రమిట్లందుకొనవి. కాబట్టి కొండంత వినాయకుణ్ణి పెట్టి వీరినింత పత్తితో పూజ చేస్తున్నారు. కాసిన నీళ్లు పోస్తే సంతోషించేవాడు ఆయన తండ్రి. ఏదో చిక్కినటువంటి ఆకో పువ్వో వేసి దండం పెడితే సంతోషించేవాడు ఆయన గణపతి. కాబట్టి విద్యాగణపతి ఆయన, వైద్య గణపతి ఆయన, అభయ గణపతి ఆయన, సర్వసిద్ధిప్రదుడైనటువంటి వాడు ఆయన. పెద్దలారా, ఒక్కసారి చక్కగా గోవిందా హరి అని భగవన్నామం చేయండి. యథాశక్తిగా కథాగారం చేస్తాను. మంచి పందిలి, మంచి లైటింగు, మంచి ఆడియన్సు, మంచి వాయిద్యాలు, మంచి మైకు, ఇక్కడ అంతా మంచిగానే ఉంటుంది. ఎలాంటి వాళ్ళ దగ్గరికి ఎలాంటి వాళ్ళే చేరుతుంటారు. శుభలేఖ తీసుకొచ్చిన వాడిని అడిగట, ఏమిరా మంచి వాళ్ళంతా ఏమైనా నువ్వు తీసుకొచ్చావు శుభలేఖ అన్నట్ట. వాడెంతో వినయంతో వంగి నమస్కరించి అన్నట్ట, అయ్యా మంచి వాళ్ళంతా మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, నేను మీ దగ్గరికి వచ్చానన్నట్ట. కావున పెద్దలారా, ఒక్కసారి చక్కగా గోవిందా హరి
హరహర మహాదేవాని భగవన్నామం చూడండి. కాసేపు కథ చెప్పుకుందాం. శ్రీబ్రహ్మాండమణ గోవింద, శ్రీ ఆంజనేయ వరద గోవింద, జయ ప్రహ్లాద వరద గోవింద, జయ అంబరీష వరద గోవింద, రాజా రామచంద్ర మహారాజుకి జయ, సీతామాయికి జయ, మనస్సు హనుమానికి, గోపాలకృష్ణ పరమాత్మకు, శ్రీ వరసిద్ధివినాయక స్వామి వారికి, శ్రీ శంకరభగవ పూజ్యపాదుల వారికి నమ పార్వతీపతే హర హర మహీ. ఈనాడు మహారథి కర్ణ, దానవీర సూర కర్ణ చెప్పుకుంటున్నాం. చాలా మంచి కథ. ఏ ఇన్ని కథలుంటే కర్ణుడి కథ ఎందుకు చెప్పుకోవాలంటే, ఈ దేశంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా కర్ణుడి లాంటి వాడు మళ్లీ పుట్టలే. మాట్లాడకూడదు. ఇప్పటికెవడైనా బాగా దాన ధర్మాలు చేస్తుంటే ఏమంటామండి, వాడు దానకర్ణుడు రా అంటా. మనిషి చచ్చి బతకాలి, బతికి చావకూడదు. అందుకని ధనువు చేతడు అని నిషాదులకే అదేడు కట్లు వినిపేతు కన్న ప్రధానేడు వినుడు పుణ్యాత్మున్నారు. సూర్యభగవానుడి అనుగ్రహంతో కుంతీకుమారికి కన్యప్రాయంలో కవచకుండలాలతో పుట్టినటువంటి కానీనుడైన కర్ణుడు పుట్టగానే తల్లి చేత విడవబడ్డాడు. పాపం, కొందరు జీవితాలంతే. హస్తినాపురం దగ్గర అత్రసుడు అనే సూతుడికి దొరికాడు. ధనంతో చిక్కాడు కాబట్టి వసుసేనుడు అన్నారు. ధనంతో చిక్కడం ఏమిటి మీకు అప్పుడే ఆలోచన వస్తుంది. ఈ పిల్లవాడు ఎవరైనా దరిద్రులకు చిక్కుతాడేమో, వాళ్ళు సరిగా పెంచుకోలేరేమోనని ఆ తల్లి కుంతీకుమారి బాబా గోడగా ఉంది బాబో మా మాట ఎక్కడ. ఎవరైనా దరిద్రులకు చిక్కుతాడేమో, వాళ్ళు పెంచుకోలేరేమోనని తన ఒంటి మీద ఉన్నటువంటి బంగారు నగరాన్ని ఒలిచి ఆ పెట్టెలో పడేసి కర్ణుణ్ణి వదిలిపెట్టిందిట కుంతీకుమారి. అందుకనే ధనంతో చిక్కాడు కాబట్టి వసుశేనుడు అన్నారు. కన్యకు పుట్టాడు కాబట్టి కాయనుడు అన్నారు. కవచకుండలాలతో పుట్టాడు కాబట్టి కర్ణుడు అన్నారు. రాధచేత పెంచబడిన వాడు కాబట్టి రాధేయుడు అన్నారు. ఈ పిల్లవాడు అనేక మంది గురువులను ఆశ్రయించి ఎన్నెన్నో విలు విద్యాభిషేక రహస్యాలు తెలుసుకున్నాడు. ద్రోణాచార్యుల వారి శిష్యత్వం కూడా చేశాడు. అనేక అస్త్రాలు సంపాదించాడు. అనేక నేర్పులు కూడా నేర్చుకున్నాడు. కావండి, ఆ తర్వాత చిన్నతనంలోనే కొన్ని పాపాలు చేశాడు, కొంతమంది శాపాలకు గురి అయినాడు. అడు తర్వాత దుర్యోధనుడికి మిత్రుడైనాడు, అంగరాజైనాడు. అనేక దాన ధర్మాలు చేశాడు, మహాదాత అనిపించుకున్నాడు. వాడెంత దాత అంటే మనం చెప్పలేము మాటలతోటి. ఆ వచ్చేవాడు దేవేంద్రుడు, నీ కవచకుండలాలు అడుగుతాడు నాయన, ఇస్తే నువ్వు చచ్చిపోతావు, జాగ్రత్త అన్నాడు సూర్యభగవానుడు. అంటే కర్ణుడు అన్నాడు, ఆ వచ్చేవాడు దేవేంద్రుడే అయితే ఎవరి వాగత కల్పవృక్షం ఉంటుందో, ఎవరి వాగత కామధేను ఉంటుందో, ఎవడు చింతామణి పీఠస్థితుడో, ఎవడు నూరు యజ్ఞములు చేసిన మహానుభావుడో, అట్టి సురాధిపతి దేవేంద్రుడు వచ్చిన ముంగిటెనలిచి రెండు చేతులు క్రిందుగా పెట్టి కర్ణా భవాన్ భిక్షాన్ దదాతీని యాచించినప్పుడు కవచకుండలాలేమిటి స్వామి, నా ప్రాణాలే కావాలంటే ఇచ్చేస్తాను. అలాగే ఇచ్చేశాడు. రక్తసిక్తమైన దేహంతో నిలబడ్డాడు మహాత్యాగి. లేకపోతే మోక్షం ఎలా వస్తుందండి? త్యాగీయ నెయ్యికి అమృతత్వ మానసు. చూసారా, ఇలా ఎన్నెన్నో దానాలు చేశాడు. అడు తర్వాత శ్రీకృష్ణ రాయబారం విఫలమైపోయింది. దేవుడు శ్రీకృష్ణదేవుడు వచ్చి కర్ణుడికి అనేక ఆశలు పెట్టాడు. నువ్వు వచ్చి పాండవుల్లో చేరు, ఈ రాజ్యమంతా నీకు అప్పగిస్తాను, ఇంకా ఒప్పుకోకపోతే ద్రౌపదీదేవి చేత నిన్ను సేవింపజేస్తాను, ఆరవ భర్తగా అంగీకరింపజేస్తాను అని అన్నాడని కూడా చెప్తారు. ఈ మాట వ్యాసభారతంలో లేదు కాని వ్యాసభారతంలో ఏమనుందంటే, ద్రౌపదీదేవి నీకు పట్టాభిషేక సమయంలో మంగళహారతిస్తుంది నా వెంట రావయ్యా కర్ణ అన్నాడు అని ఉంది. మరి ఏ ఆధారం లేకుండా ఎలా దీన్ని లాగారంటే, షష్ఠే కాలే అని వాడాడు ఇక్కడ వ్యాసు. అంటే ఆరవ కాలమందు జరిగే పట్టాభిషేకంలో ద్రౌపది నీకు మంగళహారతిస్తుంది నా వెంట రా అన్న. ఈ ఆరవ కాలం అనే దాన్ని పట్టుకొని మన వాళ్ళు జీళ్లపాకంలాగా ఆరో భర్త అనే వరకు లాగేశారు. కాస్త అవకాశం ఉంటే చాలు, అయినా కదలలేదు కర్ణుడు. ఎన్ని లోభాలు పెట్టినా, ఎన్ని ఆశలు చూపించినా స్వామి ద్రోహం చేయలేనన్నాడు. అందుకని 5000 సంవత్సరాల తర్వాత వాడి కథ చెప్పుకుంటున్నాం. మా పక్కింటి ఆయనకి చెప్పుకోమి, ఎవరు చెప్పుకోవడానికి కావండి. అది తర్వాత కుంతిగా వెళ్ళి కర్ణుడి దగ్గరికి, సూర్యోపాసన చేస్తున్నాడు కర్ణుడు. రోజుకు 6 గంటలు సూర్యోపాసన చేసేవాటండి కర్ణుడు. అదంతా అయ్యేదాకా అక్కడ నిలబడినాడు. అప్పుడు పలకరించింది, నాయనా కర్ణ అని. పెద్దవాళ్ళకు దండం పెట్టడం మంచిది, కానీ ఎప్పుడు పెడితే అప్పుడు పెట్టకూడదు, దానికి ఒక వేళ పాడా ఉంది. ఆయన ఏదో గోడ పక్కన కూర్చొని పాసుకు వెళ్తుంటాడు. వీడు ఎదురుగా వీడు, నమస్కారం అండి. ఏమిటి వీడేవాడరా, అసలు ఎప్పుడు దాటిపోతాడా అని ఆయన చూస్తుంటాడు. పైగా ఏదో మాటలు చూస్తే 4 రోజులు అయింది డైలాగులు. ఎందుకు ఏమిటిది అండి, నారాయణ అంటాం మంచిదే కానీ సమయం లేదు. పెళ్ళి అయింది, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పల్లకి ఎక్కారు, ఎత్తండ్రా పల్లకి అన్నారు. నారాయణ 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 ఎక్కితే బాగుంటుందా? కావున ఏంటంటే, సూర్యోపాసన యువతలకి తిరిగాడు. అమ్మా రాజమాత నమస్కారం, తమరు వచ్చారా? ఏమిటమ్మా కబురు చేస్తే నేనే వచ్చేవాడిని కదా, ఏమిటి తల్లి అన్నాడు. నాయన నీవు నా బిడ్డవు మాత్రం కాదా, నేను నీ కన్న తల్లినిరా. నీవు నాకు మొట్టమొదట పుట్టిన సంతానానివిరా. చూడు, నీవెక్కడో సుఖంగా ఉన్నావని నేను ఆనందంగా ఉన్నానురా. ఈ యుద్ధాగ్ని జీవాల మాలిక ఇలా చుట్టుముడతాయని కల్లో కూడా అనుకోలేదురా. నీలో ఎవరు నలిగి నాశనమైపోయినా నా కడుపులోనే రగులుతుందిరా చిచ్చు. కన్న తల్లినిరా, భరించలేనురా, కొంగుబట్టి యాచిస్తున్నానురా బిడ్డ. వచ్చి పాండవుల్లో చేరరా, నా కడుపులో చిచ్చు పెట్టవద్దురా తండ్రి అన్నది కుంతి. అంటే కర్ణుడు అన్నాడు, అమ్మా ఇందుకే అడిగట్టుకే ఇంత దూరమే ఇందుకే నందనుడను ప్రేముడి ఎన్నో జరుపదేను ఇందుక. జాతి చెడియే నీ కథమున సోదర్మో జాతి చెడియ నీ కథం జాతి చెడిపోయిందని మూలకంగా సూత ధర్మములు గాంచాను, నీతితో బ్రతుకుతున్నాను. ఆ నీతి కూడా చరుచుకోమని ఇంతకాలం తర్వాత చెప్పడానికి వచ్చావామ్మ. కర్ణుడు అడుగుతాడు, అద్భుతంగా రాశారు మహానుభావులు. కూర్చోమ్మా. పాతకమేము నీకు చనుబాలకు నోచని నేను నీ తను జాతుల పాలు పంపులకు సైతము నోచదనిట్లు. కర్ణుడే జాతికి చందబోని కుల సంకరుడయ్యను నీక కాన అక్కట తలవంపు మారి బ్రతుకయ్య గదా రవిగన్నవానికి. సూర్య భగవానుడి అనుగ్రహంతో నీ గర్భవాసాన పుట్టినటువంటి నేను ఈనాడు నీది ఏ జాతి అంటే చెప్పలేక ఊరుకోలేక తల వంచుకుంటున్నానమ్మా. మాట్లాడతారు ఎందుకమ్మా? అసలు నా పైన నీకు ప్రేమ ఉందా? అదేం ప్రశ్నరా? ఏ తల్లికైనా కొడుకు మీద ప్రేమ ఉండదా?
మాట్లాడు.
అది అలా ఉంచు, నీ సంగతి చెప్పమ్మా. నీకే ప్రేమ ఉంటే కొడుకు నరంగమూసనగ కూటికి గుడ్డకు మోము వాచి చెడి పగవారి కొంపలకు చేరితివంటే గాని చెప్పవెన్నడిది? నీ కొడుకులు కట్టుబట్టలతో అరణ్యాలకు వెళ్ళినప్పుడు నా ఇంటికి వచ్చావమ్మా. రోజుకు కొన్ని వేల మందికి కోరిన దాన ధర్మాలు ఇచ్చే దానవీర సూరకర్ణుడు తన కన్న తల్లి వచ్చడిగితే పచ్చడన్నం పెట్టలేకపోయినాడమ్మ. నువ్వు రాలేదు, ఇవాళైనా దేనికోసం వచ్చావు? నా మీద ప్రేమతో కాదమ్మా, రానున్న మహాభారత యుద్ధంలో నీ కొడుకులైన యుధిష్ఠిరాజులకు కలన నా వలన ప్రమాదం ఎక్కడ ఘటించునోయని గదా ఇటు వచ్చి తిను మరల్చగలు. నీ కొడుకులైన పాండవులకు నా వల్ల ఎక్కడ ప్రమాదం కలుగుతుందో అని వచ్చావు. ఏది ఏమైనా అమ్మ, నీ జన్మకు పుత్ర శోకం తప్పదు, వెళ్ళిదా. నాయన
మహాదాతమని విన్నాను.
దాతగా ఖ్యాతిగాంచినటువంటి తనయుడి దగ్గరికి వచ్చి మాత కన్న తల్లి రిక్తహస్తాలతో ఒట్టి చేతులతో వెళ్ళిపోవాలట్రా అబ్బాయి. అక్కర్లేదమ్మా, కర్ణుడి దగ్గరికి వచ్చి ఎవరు ఒట్టి చేతులతో వెళ్ళిన వాళ్ళు లేరు. వేమనవాడలో కథాగానం చేయడానికి వచ్చి ఎవరు పైన కట్నాలు లేకుండా వెళ్ళిన వాళ్ళు లేరు. నీకు మాట ఇస్తున్నానమ్మా, భారత యుద్ధంలో అర్జునుడు తప్ప మిగతా నీ నలుగురు కొడుకులు నా చేత చిక్కినా నేను చంపనమ్మా, నీకోసం వదిలిపెడతాను. అర్జునుడు చిక్కితే మాత్రం ఆచే వదులుకో బాబు, బాధపడకమ్మా. అర్జునుడు పోతే నాతో ఐదుగురు కొడుకులు ఉంటారు, లేదా నీ ఐదుగురు కొడుకులు నీకుంటారు. జననీ శబ్దమ పచ్చ కోటికి నమస్కారార్హమౌట అద్దాన నీకు వందనమాచరించిన గైకొమ్ము తల్లి. తల్లి అనే శబ్దానికి నమస్కారం, ఆవిడ ఎలాంటిదైనా సరే. అరణ్యవాసంలో అడుగుతాడు ధర్మరాజుని యక్షుడు, పృథివీ కన్నను భారం అయ్యది అంటే తల్లి అని సమాధానం. ఆకాశం కంటే విశాలమైంది ఏది? తండ్రి హృదయం. ఎప్పుడూ పండి ఉండేదేమిటి? యోగ మహిమ. గాలి కంటే తొందరగా పోయేదేది? మీకు తెలుసు, మనస్సు. జన్మించి ప్రాణము లేని వృద్ధి పుడుతుంది కానీ ప్రాణం ఉండదు దేనికి? గురుడ్డు. ఇంకో చిక్కు ప్రశ్న వేశాడు, రూపం ఉంటుంది హృదయం ఉండదు దేనికి అన్నాడు. బొమ్మకు అన్నాడు. షోకేసుల్లో పెడుతుంటారు పెద్ద పెద్ద బొమ్మలు బట్టల షాపుల్లో, అక్కడ వాటికి అందమైన రూపం ఉంటుంది, హృదయం మాత్రం ఉండదు. తండ్రి వెళ్ళినా కొడుకు వెళ్ళినా ఒకటే పోజు. క్షమించమ్మా. ఇంకా ఆవిడ అక్కడే నిలబడింది. ఏమ్మా ఇంకా ఏం కావాలన్నాడు. ఏం లేదురా అబ్బాయి, ఆయన వాయిస్తున్న వాయించు లేదా, గుర్తుపెట్టుకో ఆయన వాయిస్తున్న వాయించు. ఏమండి ఏమ్మా ఇంకా ఏం కావాలి? ఏం లేదురా అబ్బాయి, నాకు మనవలున్నారు ఉప పాండవులు, వాళ్ళు చిన్నపిల్లలు, నీకు చిక్కితే చంపుతావా యుద్ధంలో? వానలు కూడా వదిలిపెడతానని మాట ఇవ్వరా? అలాగేనమ్మా, ఇంకేం కావాలి? ఏమనుకోదురా అబ్బాయి, నీ దగ్గర నాగాస్త్రం ఉందని విన్నాను రబిడ్డ. ఆ నాగాస్త్రం అర్జునుడి మీద ఎట్టి పరిస్థితుల్లోనూ రెండోసారి ప్రయోగించాలని మాట ఇవ్వరా? ఇది కృష్ణుణ్ణి నడకమని చెప్పాడమ్మా. ఈ రాజకీయాలు ఆయనవే నాకు తెలుసు, ఏమైనా రాజకీయాలకు అతీతమైంది తల్లి. నవమాసములు మోసి నానాశ్రమల కోర్చి కని పెంచి తన జీవనాల రక్తములతో స్తన్యమిడి లాలించి ప్రేమించి జోలవాడే తల్లిని మించిన దైవం లేదు. నా గాయత్రియాపరం మంత్రం నా మాతుపర దైవతం. ఇంట్లో ఉన్న తల్లికి అన్నం పెట్టకుండా గుళ్ళోకి వచ్చి అమ్మవారికి పూజ చేస్తే ఏం ఉపయోగం లేదు. అంచేత అమ్మా నీకు మాటిస్తున్నాను, నాగాస్త్రం ఎట్టి పరిస్థితుల్లో అర్జునుడి మీద రెండోసారి ప్రయోగించను. వెళ్ళిరా అమ్మా అన్నాడు. ఆవిడక్కడే నిలబడింది, వెళ్ళబోతోంది. రెండు పాదాలు పట్టుకున్నాడు కర్ణుడు. అమ్మా నీవు కూడా నాకు రెండు మాటలు ఇస్తానంటే గాని నీ పాదాలు వదిలిపెట్టనమ్మా. దాయాదులలో పడిన దరిద్రాలని నేను నీకేమి మాట ఇవ్వగలను రా అబ్బాయి. ఇవ్వగలవమ్మా, అయితే కోరుకో, ఇస్తాను. నేను నీకు మొట్టమొదట పుట్టిన సంతానాన్నని నా జన్మరహస్యాన్ని నా ప్రాణాలు పోయేదాకా ధర్మరాజుకు గాని మరెవ్వరికి గాని చెప్పనని మాట ఇవ్వమ్మా. అలా చెప్పావనుకో వాడు వచ్చి నా కాళ్ళు పట్టుకుంటాడు. వాడిని అన్యాయం చేయలేను, వీడిని మోసం చేయలేను, మధ్యలో నేను వస్తా. కర్ణుడు చరిత్రహీనుడైపోతాడు, భవిష్యత్తు కూడా పాడైపోతుంది. ఆ పని మాత్రం చేయొద్దమ్మా. అలాగే నాయన ఇంకొక మాట అడుగుతున్నాను, అమ్మా, ఒక్కరోజు నేను నీ ఒళ్ళో పడుకోలేదు, ఒక్కరోజు నీ చేతి గోరుముద్దలు తినలేదు, ఒక్కరోజు నలుగురిలో నిన్ను అమ్మా అని పిలవలేదు. ఏ పిలుస్తానో లేదో తెలియదు. ఒకవేళ ఈ యుద్ధరంగంలో కర్ణుడు చనిపోతే, నేను చనిపోతే ఎవరూ చూడకుండానైనా నా శవాన్నైనా ఒక్కసారి నీ ఒళ్ళో పడుకోబెట్టుకొని పుత్రా కర్ణాన్ని ఒక్కసారి ఏడుస్తానని మాటిస్తే గాని నీ పాదాలు వదిలిపెట్టనమ్మా. చాలా బాధపడిపోయిందా తల్లి, వెళ్ళిపోయింది, యుద్ధ ప్రారంభమైంది. యుద్ధ ప్రారంభంలో కర్ణుడు కొంచెం అన్యాయమే చేశారు పెద్ద మనుషులు. అసలు పెద్ద మనుషులు అంటేనే ఆ పని చేస్తుంటారు ఒక్కో చోట. కర్ణుణ్ణి అర్ధరథుడు అన్నారు. నేను అర్ధరథుణ్ణే, నేను అర్ధరథుణ్ణో మహారథుణ్ణో మహారథ శ్రేష్ఠుణ్ణో ప్రజలు నిర్ణయిస్తారు, కాలం నిర్ణయిస్తుంది, చరిత్ర నిర్ణయిస్తుంది, వీరులు నిర్ణయిస్తారు కాక పక్షపాతంతో చేశావు నిర్ణయం. నీ నిర్ణయంతో నాకు నిమిత్తం లేదు. అసలు యుద్ధరంగంలో నీవు పడిపోయేదాకా నేను బాణమే పట్టుకోనున్నాడు కర్ణుడు. మంచిది, నీవు చక్కగా నిలిచి నేను చేసే యుద్ధం చూస్తుండరా అన్నాడు. 10 రోజులు యుద్ధం చేసి భీష్ముల వారు పడిపోయారు, 5 రోజులు యుద్ధం చేసి ద్రోణాచార్యుల వారు అస్తమించారు. కర్ణుడు సర్వ సైన్యాధిపతి అయినాడు. వీరచరులు మెచ్చ రీతిలో కచ్చబట్టి చచ్చరు పడిగి వీర విహారం చేశాడు. ఒకరోజు ధర్మరాజును గట్టిగా కొట్టాడు, భీమసేనుణ్ణి బాధ పెట్టాడు, అర్జునుణ్ణి వేధించాడు, నకుల సహదేవులను సాధించాడు. ఔరా కర్ణ అద్భుతన్ని పరాక్రమమని దివోకసుల చేత మెప్పు పొందాడు. ఇక దుర్యోధనుడు ఆనందానికి అంతే లేదు. మిత్రమా, మామకు బహిప్రాణమ, కర్ణ ఏమి నీ విజృంభణ? ఇంకా నీ ఒక్కనాడు కనుక ఇలా విజృంభించి వీర విహారము చేసినట్లయినా ఈ సమస్త ధరాతలము నా కరతలము కాదా? పౌరుష రాజ్యలక్ష్మి కర సరోజాలంకృత కుసు మమాల కేర ధరించి నా కంఠసీమను అలంకరించదా? అద్భుతం నీ పరాక్రమం అన్నాడు. ఆయుధో యుద్ధం అన్నాడు కర్ణుడు. అంటే నీకేం తక్కువైంది? ప్రధానమైందే తక్కువైంది. తగిన సారథిని నాకు తగిన సారథి లేడు దుర్యోధన. అవతల అర్జునుడు రథంతోనేవాడు శ్రీకృష్ణ పరమాత్మ, వనమాలి, వాసుదేవుడు, జగన్నాథుడు, మహానుభావుడు. ఇయమా సారథ్య మహిమ చూడ్డానికి 2 కళ్ళు చాలడం లేదు. ఇదిగో ఎడిపేసిన అవి అర్జునుడికి తగలకుండా చిత్రమైన గతులతో విచిత్రమైన పద్ధతులతో రథం నడుపుతున్నాడు ఆ వనమాలి శ్రీకృష్ణ పరమ. ఏ యువతలను ఆరసంతోనేవాడున్నాడు అర్జునుడు. ఇంకోటి మీద వేసే బాణాలు కూడా నాకే వచ్చి తగిలి తొలుతున్నాడు. 5 ఐడియాస్ ఉన్నాయి కానీ పారడం లేదు, ఏం చేయడం. అయితే మనలో ఎవరైనా ఉన్నారా నీకు తగిన సారథి? ఒక్కడున్నాడు, ఒప్పుకుంటాడో లేదో. ఒప్పుకోకపోతే కాడి పెట్టుకుని ఒప్పిద్దాం. ఎవడు వాడు? మద్రదేశాధిపతి, నకుల సహదేవులకు మేనమామ, మాద్రీదేవి సోదరుడు, శల్యుడు, మెడ్రాస్ స్టేట్ వాడు, గొప్ప సారథి. మద్రదేశం అంటే మెడ్రాస్ అంటున్నారు, పోనీ ఒప్పుకుందాం. ఏం పోయింది అండి? నేరుగా వెళ్ళాడు దుర్యోధనుడు కర్ణుని వెంట పెట్టుకొని. నమస్కారం శల్యుడు మామయ్య. ఏడు దుర్యోధన ఎలా వచ్చావు? నువ్వు చాలా గొప్పవాడు మామయ్య. అవునవును. నీకు నీవే సాటి మామయ్య. అవునవును. ఇంద్రుడు నీ ముందు ఇందుకు పరిగి వస్తాడు మామయ్య. అవునవును. నీ మహాన చంద్రుడి కల మావయ్య. అవునవును. నీ మీసాలు విశ్వనాథ వారి సమాసాలు మావయ్య. చాలా పొడుగు. అవునవును. మనిషికి పొగిడింపు, బట్టకు జాడింపు, కూరకు తాళింపు, దాసుకు చదివింపు కొంచెం ముఖ్యం. బంగారు పళ్ళరానికైనా గోడ చేరుపు ఉండాలి. ఆశ్రయం లేనిదే శోభించవు కవిత, వనిత, లత. ఆనాడు శ్రీకృష్ణదేవరాయ గారనే మహానుభావుడు పుట్టకపోయినట్టయితే తెలుగు కావ్య సంపద ఇంతగా వర్ధిల్లు ఇండేదా పెద్దలారా? భోజరాజనే మహాపురుషుడు ఈ దేశంలో పుట్టకపోయినట్టయితే సంస్కృత కావ్యాలు ఈనాటికి అంత విశిష్టంగా, ఉన్నతంగా, ఉజ్వలంగా ప్రకాశించేవే? అసలు సంగతి ఏమిటి అన్నాడు. ఏముంది మావయ్యా, నువ్వేమో సారథ్యం చెయ్యి, కర్ణుడేమో యుద్ధం చేస్తాడు, నాకేమో విజయం కలుగుతుంది అన్నాడు. అక్షోహిణి సైన్యంతో సహాయం చేయడానికి వచ్చే నన్ను గుర్రబడదలమంటావుట్రా? సూతుడికి సూతకృత్యమా అన్నాడు. తప్పే ఉంది మావయ్య, పరమేశ్వరుడికి బ్రహ్మదేవుడు సారథ్యం చేయడంలే, త్రిపుర సంహారంలో చేయలే, దేవేంద్రుడికి మాతలు సారథ్యం చేయడంలే, అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మంత వాడు గుర్రాలు తోలడంలే, నువ్వు కర్ణుడికి సారథ్యం చేస్తే తప్ప మావయ్య. అయినా ఆ కృష్ణుడికి ఎదురుగా కూర్చొని యుద్ధంలో నగల్లో కూర్చొని పగ్గాలు పట్టుకొని రథం నడపాలంటే నువ్వు తప్పితే ఇంకెవరున్నారు మావయ్య బతికున్న వాళ్ళలో? నువ్వు నన్ను కృష్ణుడితో పోలుస్తున్నావు కాబట్టి సారథ్యం చేస్తాను సార్. మంచి పోలికి పోలిస్తే ఎవరికైనా ఆనందమే. మిమ్మల్ని హఠాత్తుగా చూస్తే ఎన్టీ రామారావులు ఏముంటారండి అన్నాం అనుకోండి, ఎవడ ఆనందం చెప్పలేము. అవునండి, మిమ్మల్ని గవాలను చూస్తే చచ్చిపోయిన శివరావు గుర్తొస్తాడండి. అలాగా మాకు కూడా అంతే, ఏదైనా కాస్త పొగిడితే ఆనందం. ఏమండి మొన్న మీరే కదా మచిలీపట్నంలో కథాకారం చేశారు. అవునండి. అక్కడ మీకే కదండి ఉంగరం చదివించారు. అవునండి. ఇదిగో ఇదేనండి. విజయనగరంలో కంకణం ఇచ్చారండి. పొద్దుటూరులో కేయూరం ఇచ్చారండి. విజయవాడలో కంకణం ఇచ్చారండి. గుంటూరులో సువర్ణ యజ్ఞోపవీతాలు ఇచ్చారండి. కాస్త హుషారు చెప్పుకుంటే. అంతేగాని ఏమండి మీరు హరిదాస్ గారు కదా. అవునండి. మొన్న కాకినాడలో కథాగారం చేసేటప్పుడు మిమ్మల్ని కదా దిగు దిగు ఉన్నారు. అవునుకోండి ఇది ఒకవేళ కావున ఏమిటంటే ఇక్కడ నువ్వు నన్ను కృష్ణుడితో పోలుస్తున్నావు కాబట్టి సారథ్యం చేస్తాను. కానీ ఒక షరతు ఏమిటది? ఇంతవాణ్ణి తీసుకెళ్లి కేవలం నువ్వు గుర్రాలు దొరడానికి కూర్చోబెడుతున్నావు. నాకు విసుగు పుడుతుంది. రథంలో కూర్చొని నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా. నువ్వు కానీ కర్ణుడు కానీ ఇదేమంటానికి వీల్లేదు. అంటే అదిగి వెళ్ళిపోతా ఏమంటావు? కర్ణ వరల అంటున్నారు. నీ ఉద్దేశం ఏమిటన్నాడు దుర్యోధనుడు. వారు పెద్దలు, నాలుగు అనకూడదా మనం పడకూడదా? ఒప్పుకో 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 అన్నాడు. అసలు పెద్దలంటేనే కొంతమంది కొన్ని లక్షణాలు ఉంటాయి. అందరికి కాదు కొందరికి. పొరపాటు నమస్కారం అండి పంతులు గారు అన్నావు అనుకోండి, ఒక్కరికి సంచి పెట్టుకుని రానయినా వెంటనే మొదలు సర్వీస్. కావున అయ్యా కత్తి తీసి అవతల పెట్టాడు, కంచి పెట్టుకున్నాడు. కిరీటం తీసి అవతల పెట్టాడు, తలపాగా చుట్టాడు. గుర్రాల్ని తట్టాడు, రథం ఎక్కాడు శల్యుడు. అనేక దాన ధర్మాలు చేసి పోనీ అన్నాడు కర్ణుడు. రథం ఎక్కి పోనీ అన్నాడు. రథం వెళుతోంది. ఈ కర్ణుడు అన్నాడు అమాయకంగా, శల్య సూతకులు నుండి వీడవుతూ సుంత ఈ రోజొక మాత్మలో పురారాతికి నల్వపోలికి బలారికి మాతలికే విడిని మురారాతి కిరీటికి బలే దురమ్మున మద్రథ చూడకుండవై ఖ్యాతి గడించి నాకు విజయం పడగొప్పు మద్రభూవర. ఇదిగో నువ్వు చక్కగా సారథ్యం చేయ అర్జునుడు కృష్ణుడిలాగా. అలా చేసినట్టయితే కబ్బడిగాడు అర్జునుడు. ఏమిటి అర్జునుడు? నేడు కరకంఠుడు నిలిచి నిలుచుగాక దౌదబ్బున పారదోలి భుజదర్పము చూపి విరోధవర్గము బడగించి చక్కసుడు గుల్చి సుయోధను అప్పు తీర్చదం. నవ్వులుగావు నానుడులు నమ్మము సేయుము సూతకృత్యము అన్నాడు. బాలసూర్య ప్రభాభాసమాన తేజస్వి అయి అవక్ర విక్రమ మహాపరాక్రమంతో విరిగిపోతున్న కర్ణుడు దివ్య తేజస్సుని ఒక్కసారి గిరుక్కున వెనక్కు తిరిగి చూచాడు శల్యుడు. బా రథంలో కూర్చున్నది కర్ణుడా సూర్యుడా? ఎంత తేజస్సు ఎంత తేజస్సు! ఈ వీరుడు తేజస్సు ఇలాగే సాగితే మా పాండవుల పరువు జారి ఊరుకుంటుంది. నేనిచ్చిన మాట పోతుందనుకున్నాడు. ఏమిటా మాట? మా యుద్ధానికి ముందే ధర్మరాజుకు మాట ఇచ్చున్నాడు ఈ పెద్ద మనిషి. ఏమని? నేను ఆ కర్ణుడికే కనుక సారథ్యం చేయాల్సిన అవసరం కలిగినట్టయితే నీ తమ్ముడైన అర్జునుడికి విజయం చేకూరుస్తానులే ధర్మరాజా అని మాట ఇచ్చాడు ఈ పెద్ద మనిషి. ఇలాంటి పెద్ద మనుషులు ఇప్పుడు ఉన్నారు. ఇదే పెద్ద రాజకీయం. నేను ఏ పార్టీలో ఉంటే పనిచేసేది మీ పార్టీకి, నన్నకే ఉండదు. అమ్మా చాలా ప్రమాదం. అందుకనే ఇక్కడ శల్యుడు అంటాడు, డిస్కరేజ్ చేస్తున్నాడు అంటే నిరుత్సాహపరుస్తున్నాడు కర్ణుణ్ణి. దీన్నే శల్య సారథ్యం అంటారు. ఉత్సాహంతో వరకలు వేసేవాడిని చేపట్టి ఒత్తిలికి లాగడం. మీ ఊరు చాలా మంచిదండి. ఎప్పుడూ ఏదో దేవస్థానం వారు పిలవడం, మేము రావడం, ఓ కథ చెప్పడం, రెండు కథలు చెప్పడం, వెళ్ళిపోవడం తప్ప ఎప్పుడు కూడా ఓ 11 రోజులు 16 రోజులు 18 రోజులు చెప్పలేదండి. అయ్యా ఏదో సంపూర్ణ మహాభారతం చెప్తాను, దయచేసి వీలైతే చెప్పించండి, నాకు ఇదే వృత్తి అని పాపం ఎవడైనా వచ్చి యాచించాడనుకోండి. ఇంకా శల్య సారథ్యం అంటే ఏంటి? దానికి చెప్పండి. మొన్న ఆయన 4 రోజులు చెప్పాడు. ఆఖరికి ఆయన చేతులకున్న కంకణాలు అమ్ముకొని పోయినాడు. మీ మెళ్ళో గొలుసున్నట్టుందిగా చెప్పండి దారికి. ఎవడు చెబుతాడు? అందుకనే ఇక్కడ శల్యుడు అంటాడు, కుంతి చేతలకు చాలా గౌరవం. నేను చూస్తున్నాను ఏడా మాటలు బే ఎక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో తెలియద్దు అర్జునుడికి నీకు దేంటో పోలిక
కబడిదో నీకు పోలిగే కబడిదో గలదా సూత కులీన ఎవరు ఎవరు రోగని దిన గగ్గయ్య
నేను చూస్తున్నాను ఒకటే వాగుడు కులమా అర్జునుడు కులం ఏమిటి ప్రసిద్ధ వీరుల కాలవాలమయ్యలరారుల భారతాన్వయం నీలో సోత కులం బాహు విక్రమమా భవానీ కడత్రబడి విజాతు సమృతి భాజనము ఈశ్వరుడంతమా మెప్పించిన వాడి బలము మెప్పించిన బలం అర్జునుడు నీదో అర్జునుడు 2-3 సార్లు ఓడిపోయి సాగు తప్పి కన్నులు ఇట్టబోయి హస్తినాపురం వచ్చి పడ్డవలన్నీ సాధన ప్రకరమ ఇన్స్ట్రుమెంట్స్ పరమేశ్వరుడు ఇచ్చిన పాశుపతాస్త్రం ఉంది ఆయన దగ్గర నీ దగ్గరే ఉంది కర్ణ అగ్నిహోత్రుడు ఇచ్చిన గాంధీ ఉంది ఆయన దగ్గర నీ దగ్గరే ఉందయ్యా రాధయ్య అక్షయ తోణిది ఉంది ఆయన దగ్గర నీ దగ్గరే ఉందయ్యా ఇక సారథియ అర్జునుడు సారథి ఎవరు సమస్త జగన్నియామక స్థవనీయ దేవతా చక్రవర్తి నిరుపమాన ప్రభావుడన్నిట కిరీటి ఆతనికి నీకు పోలికిలే వరసిచూడ గడ్డిపోసయు గదనే సగాలేని అశక్తులకు భవదృశులకు ప్రగల్భములు మెండు గడ్డిపోస కూడా గదల్చడం చేతగానటువంటి నీబోటి అశక్తులైన భవదృశులకు ఈ ఎత్తులు ఎక్కువ అన్నాడు చెల్లం రూపాయి గీతలు ఎక్కువ అన్నాడు అన్నీ ఉన్న విస్తరి అడిగే ఉంటుందన్నాడు ఏమీ లేని దిగిరిగిరి పుడుతుంటుందన్నాడు ఇదో నిజం చెప్పాల్సి వస్తే నువ్వు పాండవుల్ని కాదు కదా వాళ్ళ దూతను కూడా ఏం చేయలేవు చాలా కష్టం కలిగింది కర్ణుడికి ఇదేమిటి వీడు ఇలా అంటాడు వీడు సారథ్యం చేయడానికి వచ్చాడా లేకపోతే నా ఉసురుకు ఎసరు పెట్టడానికి వచ్చాడా వీడు అని అప్పుడు అన్నాడు సరిలే సరిలే సారథి చేయనైన ఉపదేశం విద్య నా రథంలో కూర్చొని ఎలాగైనా మాట్లాడాల్సింది మనకేం తక్కువైంది క్రీడి మాధురినే పోరగలేను అర్జునులాగా నేను యుద్ధం చేయలేనా శౌరికరణి దోలంగలేవు నువ్వు కృష్ణుల్లాగా సారథ్యం చేయలేవా రణోత్సాహము వాకదేమిటికి శల్య సాముల మర్మములు చెప్పి పామరులై ఎట్లు తమల్ తనే పడిన భీష్మ ద్రోణులు అనుకుంటివో ఒకవేళ అన్ని శక్తి సామర్థ్యాలున్నా వాళ్ళ సావు రహస్యాలు వాళ్లే చెప్పి అర్జునుడి చేతిలో పడిపోవడానికి కర్ణుడేమైనా భీష్ముడు అనుకున్నావా ద్రోణుడు అనుకున్నావా వీడు కర్ణుడు అన్నాడు అంటే ఈ శల్యుడు అన్నాడు, నువ్వు చెప్పిన దాంట్లో ఒకటి నిజమే ఒప్పుకుంటా అన్నాడు. ఒకటైనా వాడు నిజం అంటున్నాడు కదా, ఒప్పుకుంటానంటున్నాడు కదా, ఏమిటా ఒకటి అన్నాడు.
దేవకీ తను జాతు మాదిరి రథము నడుప నెర్తునేమో కాని
నేను కృష్ణుడిలో సాధ్యం చేస్తే చేస్తానేమో గాని అన్నాడు. తన డిగ్నిటీ తగ్గకూడదమన్నా.
నువ్వు మాత్రం అర్జునులాగా యుద్ధం చేయలేవు కర్ణ, నీకు జయమనుమాట కుందేటి కొమ్ము.
కుందేలు కొమ్ముస్తూ జయవచ్చినట్టే. దాంతో కోపం వచ్చింది కర్ణుడికి.
ఛే
భై అన్నాడు. అంటే ఎవరినోరు అన్నది చెయ్యు. అలివిమాల మనం తెచ్చుకుంటే ఇదే గోల. పురోహితుల వారు మా ఊళ్ళో పౌరోహిత్యం చేయిస్తూ
ఓం భూ ముక్కు పెట్టుకోండి,
ఆయనకు అదే మొదలు. ఆ పురోహితుడు ముక్కు పెట్టుకున్నాడు. వదిలిపెట్టిన ఆయన అనకూడదు. అడావుడిలో ఈయన అన్నాడు, వదులు 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 అన్నాడు. ఓహో వదులుగా పెట్టుకున్నానేమో, శాస్త్ర ప్రకారం ఇంకా గట్టిగా పట్టాలేమో అనుకున్నాడు. పట్టు పట్టాడు, ప్రమాదం అయిపోయింది.
నోరుము అంటే ఎవరు నోరున్నాడు?
నేనూరే ఇందాక నుంచి వస్తున్నాను.
నోరుము సొగ్గొన్ని
ఏటా బావుడు, వీళ్ళేమన్నా సారాయి తాగిచ్చావా సారథ్యం చేయడానికి? ఎవరు తాగినా పర్వాలేదు కానీ డ్రైవర్ గారు తగ్గితే మహాప్రమాదం. మన ప్రాణాలన్నీ ఆయన చేతిలో ఉంటాయి. మనం బాగా తింటాం, బస్సు ఎక్కుతాం. బస్సు కదలగానే మనకు చిన్న కొనుకు వస్తుంది, కొనుకు తీస్తాం, ఇబ్బంది లేదు. డ్రైవర్ గారు కూడా మనతోటే తింటాడు. ఆయన కూడా డ్రైవింగ్ చేస్తూ చిన్న కొనుకు తీస్తే ఏమన్నా లేచే పని లేదు. చాలా కష్టం. మనం బస్సులో కూర్చొని పక్క చూపులు చూడొచ్చు. అమ్మా ఇబ్బంది ఏం లేదు, అయ్యి బాబోయ్ ఎన్టీ రామారావు జయప్రదాపో ఎంత బాగుందో అని మనం చూడొచ్చు. డ్రైవర్ గారు కూడా స్టీరింగ్ ఇచ్చేసి డ్రైవింగ్ చేస్తూ అయ్యి బాబోయ్ శ్రీదేవి నాగేశ్వరరావు పోదు ఎంత బా, ఎక్కడికి పోతాం ఏమైతాం పురుషరావులు. ఇంకో మాట మాట్లాడితే అర్జునుడు ప్రాణం కాదు నీ ప్రాణం తీస్తాను. తంతాడేమని కాసేపు కోరుకున్నాడు. నాలుగు అడుగులు పోయిన తర్వాత మళ్ళీ మొదలెట్టాడు. కుక్క తోక ఎంత సరి చేసినా వంకలేదని అడుగాను. ఎన్నిసార్లు మాట్లాడద్దన్నా మాట్లాడకుండా ఉండలేరు కొంతమంది. అది నైజం చూశారు. వినడం తెలిసింది ఎవరికి? పరీక్షిత్తుకు తెలుసు, జననీయుడికి తెలుసు, పార్వతీదేవికి తెలుసు. అందరికీ తెలిస్తే ఇన్నిసార్లు చెప్పాలా మేము? మాట్లాడకండి 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 అండి. అయినా పరువుమాలు పలువు రకము ముట్టిన పాపాత్ములు నీ దెబ్బ రెండు వేసే కదా అది లేదా అన్నాడు. నా దగ్గర నాగాస్త్రం లేదా భాగ్యాస్త్రం లేదా? అవి మాధవార్జునులను నన్ను పరిమార్చవా. పేరు నడుపు మీ నిరుత్సాహవచనంబు ఇంకా మాని అన్నాడు. అంటే
ఉద్రోవతి పెళ్ళినాడు ద్రౌపది పెళ్ళినా
ఉన్నావు కర్ణ. ద్రౌపది పెళ్లినాడు నువ్వు లేవా?
అంటే
ఆనాడు అర్జునుడు వచ్చేయంత్రం గుర్తే నువ్వు కొట్టలేకపోతే అర్జునుడి చేతిలో దెబ్బలు తిని హస్తినాపురే వచ్చేపడలేదా? ఆనాటి అర్జునుడు కాదా, ఆనాటి కర్ణుడివి కాదా? బాగానే ఉంది.
లేవకో చిత్రసేనుడు కౌరవనాథుడు పోవా నీ వసత లేవో.
అడుగులో దొరికింది మీరు కాదు, ఇలాంటివి దాగా ఉంటాడు కాబోదు.
మాట్లాడగండి కనుక
సూరపల్లు ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు అందరు తలపా గారు కోసి తీసి పట్టుకెళ్లి ఉత్తర కుమారికి ఇచ్చాడంటారు కర్ణ. నీ తలపాగా కోశాడా ఊరుకున్నాడా?
కుమతి నా పండబడి
నాదే పండవంటావా? నీ సంగతి నాకు తెలియదా?
చచ్చిపోతున్నాను మీరు అసలు ప్రసంగం వెళ్ళాక. ఇవాళ కృష్ణార్జునుల్ని ఎవరైతే చూపిస్తారో యుద్ధంలో వాళ్లకు 10 లక్షల వరాహాలు ఇచ్చేస్తా అన్నాడు కర్ణుడు. అంటే ఈ శల్యుడు అన్నాడు, ఎవరుం చూపగ పని లేది అపప్రదానమే. ఈ అపప్రదానం లేని కర్ణ క్షేత్రం వెలిగి విత్తనం వేయాలి, పాత్ర వెలిగి దానం చేయాలి, అర్హత తెలుసుకొని ఉపదేశం చేయాలి, యోగ్యత తెలుసుకొని చదువు చెప్పాలి. అపప్రదానం లేనికి కృష్ణార్జునులేం నల్లబూసలా కనపడకపోవడానికి
విమరుచు గద గాయడివ విముక్త శరపరౌ పరయే.
అర్జునుడు గాంధీవులను తీసుకోరు తాంగ్ 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 మరి భోగిస్తూ ఉంటే ఆ మోత తెలియజేదా? అప్పటికీ తెలియకపోతే మామ మాతో దగ్గరకు వచ్చాను. ఏమిటిది
అప్పటికీ తెలియకపోతే దేవదత్త పంచజయ్యది విజయరవముల స్వరూపులు అర్జునుడు దేవదత్తమనే శంఖాన్ని తీసుకొని అంటుంటే తెలియదా వాళ్ళు ఎక్కడున్నారు? అప్పటి తెలియకపోతే శ్రీకృష్ణ పరమాత్మ పాంచజన్యమని మణిశంఖాన్ని తీసుకుని అని పూరిస్తుంటే తెలియదా వాళ్ళ ఉనికి? అప్పటికీ తెలియకపోతే వీరాంజనేయ స్వామి వారి కపిధ్వజ కాంతులు తెలియజేవా? ఈ అపాత్రదానం దేవి కర్ణ, నీకంత తోసపోతావు కజ్జవుతాను విను అన్నాడు. చెప్పు అన్నాడు. వైశ్యపుత్రకులు అన్నాడు. వైశ్యులు అన్నాడు. ఏ వాళ్ళకి? కష్టపడి సంపాదిస్తారు, విరివిగా దాన ధర్మాలు చేస్తారు. వాళ్ళు ఏం చేశారు? కార్తీక మాసం నెల రోజులు వనసమారాధన చేసుకున్నారు కర్ణ అన్నాడు. బాగున్నా. భోజనాలు అయిపోయిన తర్వాత చేతులు గడుక్కున్నారు అన్నాడు. ఏడిసినట్టే ఉంది కదా. భోజనం అయిన తర్వాత చేయి గడుక్కోరమ్మా చెప్పాలా? అంటే చెప్పాలి. ఇప్పుడు మా ఊళ్ళో ఉన్నాడు ఆయన. భోజనం అయిన తర్వాత చేయి గడుక్కోడు. మరేం చేస్తాడు? నాపుకుంటాడు. అందుకని వాళ్ళు కడుక్కున్నారన్నారు. కొన్ని కొన్ని చెప్పకపోతే తెలియదు. అండి ఏలూరు కథకెళ్తున్నారు కదా, మంచి అప్పడాలుంటే తీసుకురండి అన్నారు మా వాళ్ళు. ఆవిడ అప్పడాలు తెద్దామని ఆ వీధికి వెళ్ళాను. 4 రూపాయలు ఎక్కువైనా శుచిగా రుచిగా ఉన్న చోట తీసుకెళ్దామని నా తాపత్రయం. ఓ బోర్డు కనపడింది, ప్రాణం లేచొచ్చింది. ఇచ్చట అప్పడములు శుభ్రతగా చేయబడి చేతులతో పిండి పిసుకోకుండా యంత్ర సహాయంతో చేయబడినను. పోతే పోయి 4 రూపాయలు అక్కడే తీసుకుందామని లోపలికి వెళ్ళాం. నమ్మండి అమ్మా, అన్ని మిషన్లే. అసలు వాళ్ళు చేతులతో పిండి పెసగడమే లేదు, కాళ్ళతో దొక్కుతున్నారు. ఓహో, ఇదే సంగతి. ఇదే సంగతి. మొన్న హైదరాబాద్ కథకి వెళితే దాసు గారు మీకు స్పెషల్ మీల్స్ పెట్టిస్తాను రండి అన్నారు. 5 మైళ్ళు వెళ్ళాం కారులో. స్పెషల్ మీల్స్ 18 రూపాయలు, 5 స్టార్స్ హోటల్, పెద్ద హోటల్, కళ్ళు తిరిగిపోతున్నాయి. వారిని కూర్చొని వెంట తెచ్చి సత్య చెడి వెళ్ళాం. వడ్డించాడు, ఆకలి మండిపోతుంది, నీరసం ప్రయాణం చేసి వచ్చామో. ఆ కూర నోట్లో పెట్టుకున్నాను. ఏదో వాసన. ఇదిగో సర్వరు ఇట్లా అన్నాను. స్పెషల్ మీల్స్ అన్నారు, 18 రూపాయలు, ఏమిటి కూర? నిన్న చేసిన వాసన వస్తుంది ఏమిటయ్యా అన్నాడు. వాడు అన్నాడు, ఏమండి మీరు ఎప్పుడు రాలేదా? 5 స్టార్ హోటల్, స్పెషల్ మీల్స్, నిన్న ఉన్నా చేసిన కూరలు మా హోటల్లో ఉండవు. మేము వారానికి ఒకరోజే చేస్తాం, ఇది పోయిన వారం చేసామన్నారు. నమస్కారం బాబాయ్. పెద్దలారా కావాలండి. వాళ్ళు భోజనాలు చేసి చేతులు కడుక్కున్నారన్నాడు. బాగుంది. కడుక్కుంటా మెతుకులన్నీ కింద పడ్డాయి కర్ణ. తర్వాత ఆ కింద పడినటువంటి మెతుకుల్ని ఓ కాకి తింటాం మొదలు పెట్టింది ఆయన. తర్వాత 4 రోజులు తినేటప్పటికి కాకి బాగా బలిసిందయ్యా కర్ణ. తర్వాత బలిసిన కాకి ఊరుకుంటుందా? రత్నాకరము పొల్తరా ఎల్సన కదాని గని నాతో పర్వమని నీటి గసిపార సముద్రం దగ్గర రాజహంస ఉంటే కాకి ఉండి, ఏ రాజహంస నాతో పరిగెడతావా? దస్తి చేస్తావా? ఇది ఎలా కాకితో నేపరి ఎత్తేదేమిటి? ఊరుకుంది, ఊరుకుంటే ఇది రోజు 4 సార్లు వెళ్ళాం. ఏ రాజహంస నాతో పరిగెడతావా? దస్తి చేసేవాళ్ళంట మరి ఎక్కడ పరిగెడతావే కాకి ఎందా రాజహంస? దీన్ని పోడు ఉంచుకుందాం. ఈ కాకి ఎంది ఊళ్ళో అయితే ఇళ్ళు ఉంటాయి, ఆహా. రోడ్డు అయితే చెట్లు ఉంటాయి, ఆహా. నది అయితే అవతల ఉంటుంది, ఆహా. అందుకని సముద్రంలో పరిగెడదామే రాజహంస అని. సముద్రం అంటే నేను తెలుసా? సరే బయలుదేరినాయి ఈ రాజహంస కాకి సముద్రంలో. లోపలికి వెళ్ళిపోతున్నాయి. 1, 2, 3, 5, 7, 9, 11, 13, 16, 18, 23, 25, 27 మైళ్ళు లోపలికి వెళ్ళినాయి. ఒక్కసారిలా రెక్కలు కొట్టి తీసినట్టయితే ఆ వేగానికి కొన్ని మైళ్ళ దూరం పోతున్నది రాజహంస. అసలు వెళ్ళినట్టే లేదుగా అలా వెళ్ళిపోతున్నది. ఒక్క మైలు కొట్టేటప్పుడు ఈ కాకి 500 సార్లు కొట్టుకోని దీనికి రెక్కల్లో సత్వం చచ్చిపోయింది. ఏ కొట్టుకుందామంటే ఈ రెక్కలు ఎవడం లేదు. ఏ బాబు, ఇదే సముద్రం, ఎక్కడా ఒడ్డు కనపడడం లేదే. ఎక్కడా పైకి చూసిందంత ఆకాశం అయినో, కింది చూసిందని నీళ్లు, దేవుడో చచ్చిపోతానుకోండి. పక్కకు చూసిందని నీళ్లే. కాకి 2 కళ్ళున్నట్టు మనకు కనపడతాయి, కానీ దానికి కనపడేది ఒక్కటే కన్ను. పెద్దలరా, అది పక్కకు చూడాలంటే మళ్ళాగా ఇలా తలకాయ తిప్పి చూస్తే కనపడదంత ఈజీగా. ఒళ్ళంతా తిప్పి చూడాలి పాపం ఇలాగ, అప్పుడు కాని కనపడదు. ఈ కాకి పెద్దగా కేక పెట్టి సావుపోయింది నీళ్ళల్లో పడి. అప్పుడు ఏం జరిగింది? ఇంట్రెస్ట్ గా కథ వింటున్న కర్ణుడు అడిగాడు. పెద్దవాళ్ళది ఎప్పుడు పెద్ద బుద్ధి, దొడ్డవాళ్ళది ఎప్పుడు దొడ్డ బుద్ధి. సముద్రం లోబడి సావబోయేటటువంటి కాకిని రాజహంస తన వీపు మీద పెట్టుకొని తెచ్చి ఒడ్డును పడేసి రక్షించిందయ్యా. ఇంకెప్పుడూ నాలాంటి వాళ్లతో పరిగెత్తడానికి రాకే కాకి అని బుద్ధి చెప్పిందయ్యా. బాగుంది బాగుంది తర్వాత అన్నాడు. అన్ని విని తర్వాత అంటే ఏం లాభం? ప్రతి కథలో ఒక నీతి ఉంటుంది, అది నేర్చుకోవాలి కర్ణ అన్నాడు. అదేమిటో నువ్వే చెప్పు అన్నాడు. చెప్పనా? కురుకుమారుల ఎంగిడు గుడుసు కొలది క్రొద్ది కొలది ఎరుగక కాకము వలను రాజహంసయకు పార్థునెదిరించదము. అక్కటమున చేటు వాటిల్లో నీకు ముమ్మాటికి పుడి కాకి కనుక వైశ్రేంగిని బాగా తిని 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 తెగబలిసిపోయినట్టు నువ్వేమో ఈ కౌరవుల ఎంగిని బాగా తిని తిని అతిగా బలిసిపోయినావు కర్ణ. ఆ కాకి రాజహంస మీదకి వెళ్ళినట్టు నువ్వు అర్జునుడి మీదకి వెళుతున్నావు. ఆ కాకి ఎగతి పెట్టిందో నీకు అది ఎగతి పెడుతుంది. ఇదే దీంట్లో ఉన్న నీతి. ఇలా డిస్క్రైబ్ చేస్తూనే ఉన్నాడు. చెప్పాలంటే ఈ చర్య సారథ్యమే పూర్తిగా కథగా చెప్పేయచ్చు, కానీ ప్రధానమైన ఘట్టం ముందుంది కాబట్టి దీన్ని ఇంతటితో వదిలిపెడతాను. సరే చూస్తావు కదా అన్నాడు. ఇలా అంటూ ఉండగా యుద్ధం ప్రారంభమైంది. శరీరం ఎన్నో చెప్పాడు. అహిమస్తమునకు వయ్యారంబు నెత్తు వలపు పిల్లల గ్రోవి పాటగాడు. పసితనమ్ము నుండి పడగ పాములనెక్కి చిందులాడిన గొల్ల చిన్నవాడు. 16,000 గోపస్త్రీలతో నుండి అపకీర్తినందని అందగాడు. భాసురమునైన తన చీరడేసి కనుల మత్సుదల్లుడి వేలుకు మాంత్రికుండు. తొడవి విజయుని ఎరదంబు దోలుచుండి కాంచి విల్లందుకొను భాస్కర సమాన. ఇంకా అంటాడు, మునుకులుని ధనస్సున విముక్తమున ఇతని కృష్ణమూర్తికి వలగొని ఆవలం నరునిపై కసిపూల దుస్తరంబుగా తలప విదేటి వెర్రి భుజదర్పము వెన్నుని ముందు సాగునే మలపుదు ఆ రథంబు. రథం తిప్పంటావా అన్నాడు. ఎందుకు? అనుమానము దోచి జయంబు ముందరే వీడంటాం కర్ణుడా. ఇలా అంటూ ఉండగా యుద్ధం ప్రారంభమైందండి. ఏనుగు మీద ఏనుగు పోయింది, గుర్రం మీద గుర్రం పోయింది, కాల్బలం మీద కాల్బలం పోయింది, దండనమతి దారుణ భంగి నొప్పింది. ఇటు నుంచి వస్తోందో రథం గబగబగబగబగబగబ. ఇటు నుంచి ఇంకో రథం వస్తోంది, పరుగు 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 పరుగు. ఈ 2 రథాలు వచ్చేసి ఠాక్కుమని గుద్దుకున్నాయి. ఎవరది? అవతల రథంలో ఉన్నవాడు ధర్మరాజు, యువతల రథంలో ఉన్నవాడు కర్ణుడు. వీళ్ళిద్దరు ఎదురుపడ్డారు. ఎవరికి తప్పుకోవడానికి వీలు లేకపోయిందమ్మా. అంతకుముందే ఊరికే గొడవ పెట్టున్నాడు. ఏమని, నువ్వు పాండవులను ఏం చేయలేవు, వాళ్ళ దూతను ఏం చేయలేవు, ఎవరినేం చేయలేవు అని. ఈ శల్యుడు ఆ కోపం ఈ కోపం అంతా మనస్సులో పెట్టుకొని ధర్మరాజు నువ్వు చూపించాడు. ఎత్తుకోగానే ధర్మరాజు గారు సారథిని చంపేశాడు, గుర్రాల్ని పడగొట్టేశాడు, రథాన్ని జరిపేశాడు, కింద పడిపోయినాడు ధర్మరాజు. ధనస్సు పట్టుకొని వస్తున్నాడు.
ధనస్సును మూడు ముక్కల కింద నరికి పారేశాడు కర్ణుడు.
కత్తి తీసుకొని వస్తున్నాడు ధర్మరాజు,
కత్తిని నాలుగు ముక్కల కింద ఛేదించేశాడు.
డాలు పట్టుకొని వస్తున్నాడు
కర్ణుడి మొహం బద్దలు కొడదామని ధర్మరాజు, ఆ డాల్ని బద్దలు బద్దలు చేసేశాడు. కిరీటాన్ని దులిచేశాడు, కవచాన్ని తీసేశాడు. ఇంకేముంది? తల వంచుకొని నిలబడిపోయినాడు ధర్మరాజు. క్షణంలో అంతా జరిగిపోయింది. ఒక్కోసారి చాలా ఫాస్ట్ గా అయిపోతుంటుందంటాను. అశోక వనంలో ఆంజనేయ స్వామి వారిని పట్టుకురమ్మని రావణాసురుడు ఫస్ట్ బెటాలియన్ 80,000 మంది రాక్షసుల్ని పంపించాడు. 80,000 మంది వీళ్ళు వెళ్ళారు పట్టుకొద్దాం. ఆయన యుద్ధం చేయలే, వాళ్ళని పంపించాడు. ఒక చుట్టు చుట్టాడు, ఒక దెబ్బ కొట్టాడు. లంకంతా అదిరిపోయింది. ఏమిటి మోత? 79,999 మంది తెచ్చారు. ఇక్కడ ఒకడే మిగిలిన్నాడు. వీడు వెళ్ళాడు రావణాసురుడు దగ్గర. ఏడా, ఏం జరిగింది? వెళ్ళాడు రావణాసురుడు. అయ్యా, ఇక్కడ మీరు పంపడమే ఆలస్యం, అక్కడేం ఆలస్యం లేదు. అదేమిటో వస్తోంది, ఒక రౌండ్ కొడుతోంది, ఒక్కడే మిగులుతున్నాడు. బహుశా మీరు చెప్పడానికి కావచ్చు, మళ్ళీ పంపించండి. అలాగే ఇక్కడ ఒక్క క్షణంలో అంత అయిపోయింది. అప్పుడు అన్నాడు ధర్మనందన, నువ్వెందుకు వచ్చావు ఆ యుద్ధానికి? ఇంత చేతగాని బానికి ఏమిటికి అన్ని జయత, ఇంత చేతగాని బానికి ఏమిటికి అన్ని జయత, కంటల పోదేసి పోదా నీరు మొదటి కాద, ఇంత చేతగాని బానికి. ధర్మరాజా, నువ్వు రాజసూయాగం చేయడానికి పనికొచ్చావు కానీ రణము చేయడానికి పనికిరావయ్యా. అందరూ అన్నిటికీ పనికిరారు. ఇద్దరులే ఉన్నావు తెలుమంతం రాదా అంటే నేను వచ్చిండాలి. ఎక్కడుంది కావండి, వచ్చిన వాడవు నీకు తోడుపోయిన వాళ్ళతో యుద్ధం చేయాలి కానీ నాలాంటి వీరుడి మీదకి వస్తావా? ఇంత పిచ్చి తనము చెల్లున తల్లి కదపే కాని. రెండు అర్థాలు పైకేమిటి? ఇప్పుడు నా చేత చిక్కినటువంటి నిన్ను నేను చంపినట్టయితే నీ తల్లికి నువ్వు గడపడతావా ధర్మరాజా? ఇది పైకర్థం. లాభార్థమేమిటి? నీ తల్లెవరు, నా తల్లెవరు? మనిద్దరి తల్లి కుంతీదేవే కదరా. ఆమె నన్ను అడిగిందిరా, అడిగినప్పుడు అమ్మా భారత యుద్ధంలో అర్జునుడు తప్ప మిగతా నీ నలుగురు కొడుకును నా చేత చిక్కినా నేను చంపనమ్మా, నీకోసం వదిలిపెడతానమ్మా అని మాటిచ్చానరా. ఆ విధంగా మన తల్లికిచ్చిన మాట తలుచుకోకుండా ఇప్పుడు నా చేత చిక్కినటువంటి నిన్ను నేను చంపినట్టయితే మన తల్లి కగుపించువే కావాలనన్నగా లోపలనుకుంటున్నాడు. రెండో, కృష్ణార్జునుల దగ్గరికి వెళ్ళి ప్రాణాలు కాపాడుకో, ఇంకోసారి నా వీధికి వచ్చావంటే నిజంగా చంపేస్తానండి. ప్రాణం పోతే ఒక్కసారే పోతుంది, అభిమానం పోతే బతికినంత కాలం బాధపడాలి. అలా లజ్జించి యుధిష్ఠిరుండది
కోపముడై పాండవ సేనపై బలి పడిపోయి సిగ్గుతో తల ఉంచుకొని వెళ్లిపోయినాడు ధర్మరాజు. వీరుడై ఉంచుకోబడ్డాడు కర్ణుడు. ఈ సంగతి తెలిసింది అర్జునుడికి. కృష్ణ, మందరథాన్ని నా కర్ణుడి పైకి పోనివ్వండి. వాడు మా అన్నగారిని అవమానపరిచినాడట. 5 నిమిషాల్లో చంపేస్తాను ఆ కర్ణుణ్ణి, పోనివ్వండి అన్నా. ఈయనన్నాడు, పరమాత్మ పార్థ, ఇప్పుడు నీవు కాదు నేను కాదు లోకమంతా ఏకమైన కర్ణుణ్ణి జయించలేము. ఈ ముహూర్తం అతనికి అత్యంత అనుకూలము పార్థ. దుస్సాహసము గలదు నాయన, అన్యుల తోరణమాచరింపుము భద్రమగును. కృష్ణ, నా సంగతి నాకు తెలుసు. నివాత కౌచల్ని కూల్చాను, కాలకేయాదుల్ని కూల్చాను, భీష్ముడంత వాడిని పడగొట్టాను, ద్రోణాచార్యుల వారింత వాడిని పడగొట్టాను. ఈ కర్ణుడు నాకొక లెక్కయ్యా, 5 నిమిషాల్లో చంపుతాను పోని. నీవు ఎవరినైనా పడగొట్టి ఉండవచ్చును, ఇప్పుడు కర్ణుడి పైకి వెళితే మనకు కలిగేది సన్మానంక అవమానం. నా మాట విను కబడి బావా, పోని. నా మాట విను కిరీటి. కృష్ణ, పోని. నా మాట విను భీభత్స. అర్జునుడి కళ్ళు మండిపోయి, సారథి రథికునిగా ఆదేశించుతున్నాను. ఓయ్ బాబోయ్, ఆఖరికి ఆ స్థాయికి వచ్చేసిందే. సరే నాకేమన్నాడు పోనిచ్చాడు. ఎలా ఉంది కర్ణుడి పరాక్రమం? కవిగారు ఒక్క మాట రాశారు ఇక్కడ మహానుభావులు. భాను సహస్ర తీజమున భాషలు కర్ణు నెగిర్చి నిల్వలేకం. కర్ణుడో బాణం వేస్తే అమ్మా, అర్జునుడి కళ్ళకి ఒక కర్ణుడు కాదు 1000 మంది కర్ణులు కనపడుతున్నారు కురుక్షేత్రంలో. బావా, ఇప్పుడు అసలు కర్ణుడు ఎవరు? ఇతడా అతడా అల్లతడా ఎవరు బావా? ఏమో 5 నిమిషాల్లో చంపుతాన్నావు, 3 నిమిషాలు అయిపోయినాయి అంటున్నాడు. నీకు టైం చెప్పడం కూడా ప్రమాదం అయిపోయింది. ఒక్కోసారి అది ప్రమాదమే. గుంటూరులో కొత్తపేటలో మా ఇంటి ముందర నిలబడి ఉంటేను, వాడు ఎవడో వెళుతుంటే టైం ఎంత అన్నాడు పాపం ఆయన. ఇదేం చెప్పకూడదా లేకపోతే ఊరుకోకూడదండి? తప్ప సాగి వెళ్ళిపోతున్నాను అసలు ఆయన. వాడు బిత్తరపోయి ఇదేమిటండి, టైం అడితే చెప్పకూడదా అయితే పోకూడదా, కొట్టిపోతాడు ఏమిటండి ఆయన అంటే నేను చెప్పాను ఏమనుకోవద్దు ఆయన. నువ్వు అడిగిన అతనికి మాటలు రావు, మూగితను. ఇప్పుడు 1 గంట అయింది, ఆ సంగతి చెప్పలేక వాడు కొట్టెళ్ళిపోతున్నాడు. 1 గంట ముందు అడిగితే 12 కొట్టేవాడిని ఆయన. నువ్వు చాలా అదృష్టం ఉంటుంది ఇది. కావున ఏంటంటే ఇక్కడ పట్టి బిగటి సూర్యుని కరడి ఒప్పుచున్నవాడు కర్ణుడు. అర్జునుడు అంటాడు, మాధవ మన రథంబు వెనుకకు మరలను బ్రతికి ఎదిన సుఖమును మడయవచ్చు. నేను అనిపెడతాను బాబా, బుద్ధి తక్కువై పోనివన్నాను, తిప్పు రథం అన్నా. బాగుండదు అర్జున, రానేయకూడదు కానీ వచ్చిన తర్వాత వెళ్ళకూడదు. సరే పర్వాలేదు బాబా, తిప్పు బాగుండదు అర్జున, పర్వాలేదు బాబా, తిప్పు రథం ఎవరు చూడకుండా బాగుండదు అర్జున. కృష్ణాను ఇలా బాగుండదు అర్జున, బాగుండదు అర్జున అంటూ కాలక్షేపం చేస్తుండు, నువ్వే బాధపడిపోతావు. ఏ నీ చెల్లెళ్ళు నాకు ఇచ్చాడు, నేను సంగతి మర్చిపోయి మాట్లాడుతుందావు. చిచి, ఏదో ఇనువు నుంచి అగ్గిరికి కూడా దెబ్బలున్నట్టు నీ నుంచి నాకు కూడా అవమానం. కూర్చో అన్నాడు తిప్పాడు. ఎక్కడికి పోనివంటావు?
నేరుగా ధర్మరాజు గారి దగ్గరికి పోని మా అన్నగారి దగ్గరికి. ఆయన్ని విచారించి వచ్చినట్టు అవుతుంది. ఈ లోపల వీడి బలము తగ్గుతుంది, మనకు కాస్త విశ్రాంతి వస్తుంది. తిప్పు అన్నాడు. సరే తిప్పే
వెంకటేష్ మాట.
ఏమండి, ఇక్కడ శిబిరంలో ధర్మరాజు గారు మహా బాధపడిపోతున్నారు. కర్ణులు పెట్టిన దెబ్బలు సామాన్యమైనవి కావు, మర్మభేదనం చేసినాయి.
చెప్పండి పెద్దలారా.
అయ్యా, మరీ పళ్ళెం బరువెక్కితే వాళ్ళు పట్టలేరు, కాస్త తేలిగ్గా ఉండేట్టుగా. అందుచేత పట్ట పగటి సూర్యుని కిరణం ఒప్పే కర్ణుని పరాక్రమానికి తట్టుకోలేక ఎప్పుడైతే తిప్పేశాడో ఈ ధర్మరాజు గారు మూలుగుతున్నారు శిబిరంలో. అమ్మా,
అయ్యో, రామ కృష్ణ పరమేశ్వర, అమ్మా
అమ్మో
అండి.
ఈ సంగతి తెలిసి రహస్య మార్గాన ద్రౌపదీదే వచ్చి
వస్తే పాపం
ధర్మరాజు గారి అవస్థ చూసి ఎంతో బాధపడిపోయాను. వేడి నీళ్లతో కాపరం పడుతూ ఎంత గట్టిగా కొట్టాడండి. ఇంత గట్టిగా కొట్టడానికి వాడికి చేతులెట్లా వచ్చాయి? మీ సుకుమార దేహం ఎంత నొచ్చిపోయిందో కదా అండి. మా చేతులు వెరగకపోతే మండ నాశనంగాను. కాస్త మెల్లగానే కొంచెం ఓర్చుకోండి, నొప్పి తీస్తుంది అంటున్నది పాపం. అందుకని పెద్దవాళ్ళు చెప్పారు, భార్య అంటే ఎటువంటిది అంటే కార్యేషు దాసి, పనులు చేసేటప్పుడు దాసి మెల్లగా చేయాలి. కరణేషు మంత్రి, సలహా చెప్పేటప్పుడు మంత్రి లాగా సలహా చెప్పాలి. రూపేచ లక్ష్మి, రూపంలో లక్ష్మీదేవిలాగా ఉండాలి. క్షమయా ధరిత్రి, ఓర్పులో భూదేవిలాగా ఉండాలి. అంతేగాని తమలపాకుతో నువ్వు ఒకటంటే తలుపు చెక్కతోనే రెండంట అనకూడదు. విషణకర్రతో నీ ఒకటంటే వీసరాయితోనే నాలుగంట అనకూడదు. చాలా ఓర్పుగా ఉండాలి తల్లి భూదేవిలాగా. యజమాని ఇంటికి వచ్చేటప్పటికీ పనిచేసే పిల్ల ఏడుస్తూ వెళ్ళి అన్నదిట, అయ్య గారు బాబు గారు అంటున్నది. ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. అమ్మగారు కొట్టిందండి, అందుకని ఏడుస్తున్నారండి బాబు గారు అన్నది. ఆయన ఎంతో సహనంగా అన్నట్ట, తప్పి అలా ఏడవకూడదు. 20 ఏళ్ళు అయింది, నేను ఎప్పుడన్నా ఏడుస్తున్నాను తప్పి. సమయా ధరిత్రి స్వర్గేషు మాత, అన్నం పెట్టేటప్పుడు తల్లిట భార్య, శయనేషు రంభ, ఎన్ని అధికారాలు ఉన్నాయండి ఆమెకి. భారతీయ స్త్రీకి భోజనాలు చేయడం అయిపోయింది, అత్తమామలకు పాదసేవ చేయడం అయిపోయింది, భర్త గారి పాదాలు పెట్టడం కూడా అయిపోయింది. కాస్త ఆయన ఏదో పాపం హుషారుగా ఉండి ఏమే నిన్నే పెద్దవాళ్ళంత పడుకున్నట్టున్నారు. ఇదంతా నిద్రపోతున్నట్టున్నారు. నీతో చాలా సంగతులు చెప్పాలి ఒక్కసారి.
ఎంతో చలి చలి వెచ్చని దానీ చల్లని జాతులు చల్లని చూపులతోనే మురిపించేవు, మాటలతోనే మదిలో చేయవు. ఏమని నాకరేనా, అవునని నాకరేనా, కాదని నాకరేనా, వాదాలేందుకునే అవునని నా కాదని నా ఏమని నాదానవే.
ఆయన్ని ఆనందపరిచే తాను ఆనందపడాలి సార్. ఆయన ఎంతో సరదాపడి ఒక్కసారి అన్నారనుకోండి, సారీ అండి, బుద్ధి లేదు సరే. ఇవాళ సోమవారం రేపు అమావాస్య, మీరు బాగుంది. ఇది భార్య కాదురా రామా, బ్రహ్మరాక్షసురా రామా. నేనేదో తమాషాకు చెప్పానని అనుకోవద్దు. భర్త అనుమతిలో ఉందే భార్య ఉపవాసం కూడా చేయరాదట. ఇంకా సాంప్రదాయం ఏంటంటే అమ్మా, భార్య ఎప్పుడూ కూడా బాబు మాట, భర్తనే గురువు అనాలి, ఇంకోటి అనకూడదు. చూశారు, భర్త వల్లనే ఉపదేశం పొందాలి, ఇంకా కరెక్ట్ గా చెప్పాల్సి వస్తే. ఒకవేళ భర్తకేమీ రాదు అంటే మరి మంచి మాట చెప్పినటువంటి వాడు ఏమైతాడు అంటే తండ్రి వత్తు, తండ్రిలాగా అవుతాడు కానీ గురువు మాత్రం కాదు, కాలేదు. కావున ఆవిడెంతో భక్తితో సేవ చేస్తోంది. ఆయన మూలుగుతున్నాడు, ఏకులాగా ముడుచుకొని పడుకోనున్నాడు ధర్మరాజు గారు. ఓపికే లేదు పాపం. ఇంతలో కృష్ణార్జునులు వచ్చారు, మేకులాగా లేచి నిలబడ్డాడు. తమ్ముడు అర్జున వచ్చావా రారా, కౌగులు నిలుచుకున్నాడు. ఇప్పటికి నువ్వు మహావీరుడు నొప్పుకుంటాను రా అని, ఎందుకు నన్నంత గట్టిగా కొట్టినటువంటి ఆ కర్ణుడిని చేతికి నెత్తురు కూడా కాకుండా చంపి వచ్చావంటే నీకంటే వీరుడు ఎవడరా? కర్ణుడు ఎలా చచ్చాడురా? కర్ణుడిని చంపొచ్చారనుకుంటున్నాడు ఆయన. అమ్మా అక్కడ ఉంటే మాట ఎందుకని మాట్లాడతారు బాబు? అస్తమానం ఇక్కడ చచ్చిపోతుంటే ఎవరికి వాళ్ళే పెద్దలు. వినాయకుడు అనుగ్రహం అందరికీ ఉండాలంటే అందరూ నిశ్శబ్దంగా చక్కగా కూర్చొని విని స్వామివారి కార్యం మాట్లాడతాడు. అసలు నా పైన నీకు ప్రేమ ఉందా? అది ఏం ప్రశ్నరా? ఏ తల్లికైనా కొడుకు మీద ప్రేమ ఉండదా? మాట్లాడు. అది అలా ఉంచు, నీ సంగతి చెప్పమ్మా. నీకే ప్రేమ ఉంటే కొడుకు నరణ్యమూసనక కూటికి గుడ్డకు మోమువాచి చెడి పగవారి కొంపలకు జరిటివంటే గాని చెప్పవెన్నడిది? నీ కొడుకును కట్టుబట్టలతో అరణ్యాలకు వెళ్ళినప్పుడు నా ఇంటికి వచ్చావమ్మా? రోజుకు కొన్ని వేల మందికి కోరిన దాన ధర్మాలు ఇచ్చే ఈ దానవీర సూర్యకర్ణుడు తన కన్న తల్లి వచ్చడిగితే పచ్చడన్నం పెట్టలేకపోయినాడమ్మా. నువ్వు రాలేదు, ఇవాళైనా దేనికోసం వచ్చావు? నా మీద ప్రేమతో కాదమ్మా, రానున్న మహాభారత యుద్ధంలో నీ కొడుకులైన యుధిష్ఠిరాజులకు కలన నావలన ప్రమాదం ఎక్కడ ఘటించునోయని గదా ఇటు వచ్చి తినుంబరోసగ. నీ కొడుకులైన పాండవులకు నా వల్ల ఎక్కడ ప్రమాదం కలుగుతుందో అని వచ్చావు. ఏది ఏమైనా అమ్మా, నీ జన్మకు పుత్రశోకం తప్పదు, వెళ్ళిదా. నాయన దాతగా ఖ్యాతిగాంచినటువంటి తనయుడి దగ్గరికి వచ్చి మాత కన్నతల్లి రిక్తహస్తాలతో ఒట్టి చేతులతో వెళ్ళిపోవాలట్ర అబ్బాయి. అక్కర్లేదమ్మా, కర్ణుడి దగ్గరికి వచ్చి ఎవరూ ఒట్టి చేతులతో వెళ్ళిన వాళ్ళు లేవు. వేములవాడలో కథాగానం చేయడానికి వచ్చి ఎవరూ పైన కట్నాలు లేకుండా వెళ్ళిన వాళ్ళు లేరు. నీకు మాట ఇస్తున్నానమ్మా, భారత యుద్ధంలో అర్జునుడు తప్ప మిగతా నీ నలుగురు కొడుకులు నా చేత దిక్కినా నేను సంపనమ్మా, నీకోసం వదిలిపెడతాను. అర్జునుడు దిక్కితే మాత్రం ఆశ వదులుకో బాబు, బాధపడకమ్మా. అర్జునుడు పోతే నాతో ఐదుగురు కొడుకులుంటారు, లేదా నీ ఐదుగురు కొడుకులు నీకుంటారు. జననీ శబ్దమ పచ్చ కోటికి నమస్కారాల ఘమూట అద్దాన నీకు వందనమాచరించట కైకొమ్ము తల్లి. తల్లి అనే శబ్దానికి నమస్కారం, ఆవిడ ఎలాంటిదైనా సరే. అరణ్యవాసంలో అడుగుతాడు ధర్మరాజుని యక్షుడు, పృథివీ కన్నను భారం ఇయ్యది అంటే తల్లి అని సమాధానం. ఆకాశం కంటే విశాలమైంది ఏది? తండ్రి హృదయం. ఎప్పుడూ పండి ఉండేదేమిటి? యోగ మహిమ. గాలి కంటే తొందరగా పోయేదేది? మీకు తెలుసు, మనస్సు. జన్మించి ప్రాణము లేని వృద్ధి పుడుతుంది కానీ ప్రాణం ఉండదు దేనికి? గురుడ్డు. ఇంకో చిక్కు ప్రశ్న వేశాడు,
రూపం ఉంటుంది, హృదయం ఉండదు దేనికి అన్నాడు.
బొమ్మకు
అన్నాడు. షోకేసుల్లో పెడుతుంటారు పెద్ద పెద్ద బొమ్మలు బట్టల షాపుల్లో, అక్కడ వాటికి అందమైన రూపం ఉంటుంది, హృదయం మాత్రం ఉండదు. తండ్రి వెళ్ళినా కొడుకు వెళ్ళినా ఒకటే పోజు. క్షమించమ్మా. ఇంకా ఆవిడ అక్కడే నిలబడింది. ఏమ్మా ఇంకా ఏం కావాలన్నాడు. ఏం లేదురా అబ్బాయి, ఆయన వయస్సును వహించు లేదా గుర్తుపెట్టుకో, ఆయన వయస్సును వహించు. ఏమండి ఏమ్మా ఇంకా ఏం కావాలి. ఏం లేదురా అబ్బాయి, నాకు మనవలున్నారు ఉప పాండవులు, వాళ్ళు చిన్నపిల్లలు, నీకు దిక్కితే చంపుతావా యుద్ధంలో, వానలు కూడా వదిలిపెడతానని మాట ఇవ్వరా. అలాగేనమ్మా, ఇంకేం కావాలి. ఏమనుకోదురా అబ్బాయి, నీ దగ్గర నాగాస్త్రం ఉందని విన్నాను రబిడ్డ. ఆ నాగాస్త్రం అర్జునుడి మీద ఎట్టి పరిస్థితుల్లోనూ రెండోసారి ప్రయోగించాలని మాట ఇవ్వరా. ఇది కృష్ణుణ్ణి నడకమని చెప్పాడా అమ్మా. ఈ రాజకీయాలు ఆయనవే నాకు తెలుసు. ఏమైనా రాజకీయాలకు అతీతమైంది తల్లి. నవమాసములు మోసి నానాశ్రమల కోర్చి కని పెంచి తన జీవనాల రక్తములతో స్తన్యముడి లాలించి ప్రేమించి జోలవాడే తల్లిని మించిన దైవం లేదు. నా గాయత్రియా పరం మంత్రం నమాతుపర దైవతం. ఇంట్లో ఉన్న తల్లికి అన్నం పెట్టకుండా గుళ్ళోకి వచ్చి అమ్మవారికి పూజ చేస్తే ఏం ఉపయోగం లేదు. అంచేత అమ్మా నీకు మాటిస్తున్నాను, నాగాస్త్రం ఎట్టి పరిస్థితుల్లో అర్జునుడి మీద రెండోసారి ప్రయోగించను. తెలియదా అమ్మా అన్నాడు. ఆవిడక్కడే నిలబడింది, వెళ్ళబోతోంది. రెండు పాదాలు పట్టుకున్నాడు కర్ణుడు. అమ్మా నీవు కూడా నాకు రెండు మాటలు ఇస్తానంటే గాని నీ పాదాలు వదిలిపెట్టనమ్మా. దాయాదులలో పడిన దరిద్రాలని నేను నీకేమి మాట ఇవ్వగలనురా అబ్బాయి. ఇవ్వగలవమ్మా, అయితే కోరుకో ఇస్తాను. నేను నీకు మొట్టమొదటి పుట్టిన సంతానాన్నని నా జన్మ రహస్యాన్ని నా ప్రాణాలు పోయేదాకా ధర్మరాజుకు గాని మరెవ్వరికి గాని చెప్పనని మాట ఇవ్వమ్మా. అలా చెప్పావనుకో వాడు వచ్చి నా కాళ్ళు పెట్టుకుంటాడు. వాడిని అన్యాయం చేయలేను, వీడిని మోసం చేయలేను, మధ్యలోనే వస్తా. కర్ణుడు చరిత్రహీనుడు అయిపోతాడు, భవిష్యత్తు కూడా పాడైపోతుంది. ఆ పని మాత్రం చేయొద్దమ్మా. అలాగే నాయన ఇంకొక మాట అడుగుతున్నాను అమ్మా. ఒక్కరోజు నేను నీ ఒళ్ళో పడుకోలేదు, ఒక్కరోజు నీ చేతి గోరుముద్దలు తినలేదు, ఒక్కరోజు నలుగురిలో నిన్ను అమ్మా అని పిలవలేదు. ఏ పిలుస్తానో లేదో తెలియదు. ఒకవేళ ఈ యుద్ధరంగంలో కర్ణుడు చనిపోతే, నేను చనిపోతే, ఎవరూ చూడకుండానైనా నా శవాన్నైనా ఒక్కసారి నీ ఒళ్ళో పడుకోబెట్టుకొని పుత్రా కర్ణ అని ఒక్కసారి ఏడుస్తానని మాటిస్తే గాని నీ పాదాలు వదిలిపెట్టనమ్మా. చాలా బాధపడిపోయిందా తల్లి, వెళ్ళిపోయింది, యుద్ధ ప్రారంభమైంది. యుద్ధ ప్రారంభంలో కర్ణుడు కొంచెం అన్యాయమే చేశారు పెద్ద మనుషులు. అసలు పెద్ద మనుషులంటేనే ఆ పని చేస్తుంటారు ఒక్కోచోట. కర్ణుణ్ణి అర్ధరథుడు అన్నారు. నేను అర్ధరథుణ్ణే, నేను అర్ధరథుణ్ణో మహారథుణ్ణో మహారథ శ్రేష్ఠుణ్ణో ప్రజలు నిర్ణయిస్తారు, కాలం నిర్ణయిస్తుంది, చరిత్ర నిర్ణయిస్తుంది, వీరులు నిర్ణయిస్తారు కాక పక్షపాతంతో చేశావి నిర్ణయం. నీ నిర్ణయంతో నాకు నిమిత్తం లేదు. అసలు యుద్ధరంగంలో నీవు పడిపోయేదాకా నేను బాణాన్ని పట్టుకోనున్నాడు కర్ణుడు. మంచిది, నీవు చక్కగా నిలిచి నేను చేసే యుద్ధం చూస్తుండ్రా అన్నాడు. 10 రోజులు యుద్ధం చేసి భీష్ముల వారు పడిపోయారు, 5 రోజులు యుద్ధం చేసి ద్రోణాచార్యుల వారు అస్తమించారు. కర్ణుడు సర్వ సైన్యాధిపతి అయినాడు. వీయచ్చరులు మెచ్చ రీతిలో కచ్చబట్టి చచ్చిన పడికి వీరవిహారం చేశాడు. ఒకరోజు ధర్మరాజును గట్టిగా కొట్టాడు, భీమసేనుణ్ణి బాధపెట్టాడు, అర్జునుణ్ణి వేధించాడు, నగర సహదేవులను సాధించాడు. ఔరా కర్ణ అద్భుతాన్ని పరాక్రమమని దివోకసుల చేత మెప్పు పొందాడు. ఇక దుర్యోధనుడు ఆనందానికి అంతే లేదు. మిత్రమా, మామకు మహిప్రాణవ కర్ణ, ఆహా ఏమి నీ విజృంభణ. ఇంకా నీ ఒక్కనాడు కనుక ఇలా విజృంభించి వీర విహారము చేసినట్లయినా ఈ సమస్త ధరాతలము నా కరతలము కాదా. పౌష రాజ్యలక్ష్మి కర సరోజాలంకృత కుసుమమాలకేల ధరించి నా కంఠసీమను అలంకరించదా. అద్భుతం నీ పరాక్రమం అన్నాడు. ఆయుధ యుద్ధం అన్నాడు కర్ణుడు. అంటే నీకేం తక్కువైంది? ప్రధానమైందే తక్కువైంది. తగిన సారథినేమి నాకు తగిన సారథి లేడు దుర్యోధన.
అవతల అర్జునుడు రథంతోనేవాడు.
శ్రీకృష్ణ పరమాత్మ, వనమాలి, వాసుదేవుడు, జగన్నాథుడు, మహానుభావుడా, ఈ మా సారథ్య మహిమ చూడ్డానికి రెండు కళ్ళు కాళ్ళం లేదు.
ఇదిగో
ప్రాణాలు వేసిన, ఎదిరిపోయేసిన, అడిగిపోయేసిన, ఎదిరిపోయేసిన, అవి అర్జునుడికి తగలకుండా చిత్రమైన గతులతో విచిత్రమైన పద్ధతులతో రథం నడుపుతున్నాడు ఆ వనమాలి శ్రీకృష్ణ పరమ. ఏ యువతల నారసింహుడు అనేవాడు ఉన్నాడు. అర్జునుడు ఇంకోటి మీద వేసే బాణాలు కూడా నాకే వచ్చిందని మీరు చదువుతున్నాడు. ఐడియాస్ ఉన్నాయి కానీ పారడం లేదు, ఏం చేయడం. అయితే మనలో ఎవరైనా ఉన్నారా నీకు తగిన సారథి? ఒక్కడున్నాడు, ఒప్పుకుంటాడో లేదో. ఒప్పుకోకపోతే కాళ్ళు పెట్టుకుని ఒప్పిద్దాం. ఎవడు వాడు? మద్రదేశాధిపతి, నకుల సహదేవులకు మేనమామ, మాద్రీదేవి సోదరుడు, శల్యుడు, మెడ్రాస్ స్టేట్ వాడు, గొప్ప సారథి. మద్రదేశం అంటే మెడ్రాస్ అంటున్నారు, పోనీ ఒప్పుకుందా? ఏం పోయింది అండి. నేరుగా వెళ్ళాడు దుర్యోధనుడు కర్ణుని వెంట పెట్టుకోండి. నమస్కారం శల్యుడు మావయ్య, ఏడు దుర్యోధన ఎలా వచ్చావు? నువ్వు చాలా గొప్పవాడు మావయ్య. అవునవును. నీకు నీవే సాటి మావయ్య. అవునవును. ఇంద్రుడు నీ ముందు ఇందు గురికి వస్తాడు మావయ్య. అవునవును. నీ మహాన చంద్రుడి కల మావయ్య. అవునవును. నీ మీసాలు విశ్వనాథ వారి సమాసాలు మావయ్య. చాలా పొడుగు. అవునవును. మనిషికి పొగిడింపు, బట్టకు జాడింపు, కూరకు తాళింపు, దాసుకు చదివింపు కొంచెం ముఖ్యం. బంగారు పళ్ళరానికైనా గోడ చేరుపు ఉండాలి. ఆశ్రయం లేందే శోభించవు కవిత, వనిత, లత. ఆనాడు శ్రీకృష్ణదేవరాయ గారనే మహానుభావుడు పుట్టకపోయినట్టయితే తెలుగు కావ్య సంపద ఇంతగా వర్ధుల్ని ఇండేదా పెద్దలారా? భోజరాజనే మహాపురుషుడు ఈ దేశంలో పుట్టకపోయినట్టయితే సంస్కృత కావ్యాలు ఈనాటికి అంత విశిష్టంగా, ఉన్నతంగా, ఉజ్వలంగా ప్రకాశించేవే? అసలు సంగతి ఏమిటి అన్నాడు. ఏముంది మావయ్యా, నువ్వేమో సారథ్యం చెయ్యి, కర్ణుడేమో యుద్ధం చేస్తాడు, నాకేమో విజయం కలుగుతుంది అన్నాడు. అక్షోహిణి సైన్యంతో సహాయం చేయడానికి వచ్చే పత్ని నన్ను గుర్రబడదలమంటావుట్రా? సూతుడికి సూతకుర్చే మా అన్నాడు. తప్పే ఉంది మావయ్య, పరమేశ్వరుడికి బ్రహ్మదేవుడు సారథ్యం చేయడంలే, త్రిపుర సంహారంలో చేయలే, దేవేంద్రుడికి మాతలు సారథ్యం చేయడంలే, అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మంతవాడు గుర్రాలు తోడడంలే, నువ్వు కర్ణుడికి సారథ్యం చేస్తే తప్ప మావయ్య. అయినా ఆ కృష్ణుడికి ఎదురుగా కూర్చొని యుద్ధంలో నగల్లో కూర్చొని పగ్గాలు పెట్టుకొని రథం నడపాలంటే నువ్వు తప్పితే ఇంకెవరున్నారు మావయ్య బతికున్న వాళ్ళలో? నువ్వు నన్ను కృష్ణుడితో పోలుస్తున్నావు కాబట్టి సారథ్యం చేస్తాను సార్. మంచి పోలికి పోలిస్తే ఎవరికైనా ఆనందమే. మిమ్మల్ని హఠాత్తుగా చూస్తే ఎన్టీ రామారావు లే ఉంటారండి అన్నామనుకోండి, ఇషవాడు ఆనందం చెప్పలేము. అవునండి, మిమ్మల్ని గవాళ్ళు చూస్తే చచ్చిపోయిన శివరావు గుర్తొస్తాడండి అలాగా. మాకు కూడా అంతే, ఏదైనా కాస్త పొగిడితే ఆనందం. ఏమండి, మొన్న మీరే కదా మచిలీపట్నంలో కథాకారం చేశారు. అవునండి. అక్కడ మీకే కదండి ఉంగరం చదివించారు. అవునండి. ఇదిగో ఇదేనండి, విజయనగరంలో కంకణం ఇచ్చారండి, పొద్దుటూరులో కేయూరం ఇచ్చారండి, విజయవాడలో కంకణం ఇచ్చారండి, గుంటూరులో సువర్ణ యజ్ఞోపవీతాలు ఇచ్చారండి. కాస్త హుషారు చెప్పుకుంటూ. అంతేగాని ఏమండి, మీరు హరిదాస్ గారు కదా? అవునండి. మొన్న కాకినాడలో కథాగానం చేసేటప్పుడు మిమ్మల్నే కదా దిగు దిగు ఉన్నారు. అవుననుకోండి, ఇది ఒకవేళ కావురు ఏమిటంటే ఇక్కడ నువ్వు నన్ను కృష్ణుడితో పోలుస్తున్నావు కాబట్టి సారథ్యం చేస్తాను, కానీ ఒక షరతు. ఏమిటది? ఇంత వాడిని తీసుకెళ్లి కేవలం నువ్వు గుర్రాలు తోలడానికి కూర్చోబెడుతున్నావు, నాకు విసుగు పుడుతుంది, రథంలో కూర్చొని నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, నువ్వు గాని కర్ణుడు కాని ఇదేమంటానికి వీల్లేదు, అంటే దిగి వెళ్ళిపోతా ఏమంటావు? కర్ణ వాళ్ళని అంటున్నారు, నీ ఉద్దేశం ఏమిటన్నాడు దుర్యోధనుడు. వారు పెద్దలు, నాలుగు అనకూడదా, మనం పడకూడదా, ఒప్పుకో 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 అన్నాడు. అసలు పెద్దలంటేనే కొంతమంది కొన్ని లక్షణాలు ఉంటాయి, అందరికి కాదు కొందరికి. పొరపాటు నమస్కారం అండి పంతులు గారు అన్నావు అనుకోండి, ఒక్కరికి సంచి పెట్టుకుని రానయన వెంటనే మొదలు సర్వీస్ కావునా? అయ్యా, కత్తి తీసి అవతల పెట్టాడు, కంచీ పెట్టుకున్నాడు, కిరీటం తీసి అవతల పెట్టాడు, తలపాగా చుట్టాడు, గుర్రాల్ని తట్టాడు, రథం ఎక్కాడు శల్యుడు, అనేక దాన ధర్మాలు చేసి పోనీ అన్నాడు. కర్ణుడు రథం ఎక్కి పోనీ అన్నాడు, రథం వెళుతోంది. ఈ కర్ణుడు అన్నాడు అమాయకంగా, శల్య సూతకుల నుండి వీడంతు సుంత ఈ రోజకు ఆత్మలో పురారాతికి నలవ పోలిక, బలారికి మాతలికై విడిని, మురారాతి కిరీటికింబలే,
దురమ్మున మద్రథ చూడకుండవై ఖ్యాతి గడించి నాకు విజయం మరగొప్పు మద్రభూవరా. ఇదో నువ్వు చక్కగా సారథ్యం చేయ అర్జునుడు కృష్ణుడిలాగా. అలా చేసినట్టయితే కబ్బడిగాడు అర్జునుడు ఏమిటి అర్జునుడు, నేడు కరకంఠుడు నిలిచి నిలుచుగాక దౌదబ్బున పారదోలి భుజదర్పము చూపి విరోధవర్గము కృబ్బడగించి చక్కసుడు గుల్చి సుయోధను అప్పు తీర్చదం. నవ్వులుగావు నానుడులు నమ్మము సేయుము సూతకృత్యము అని బాలసూర్య ప్రభాభాసమాన తేజస్వి అయి అవక్ర విక్రమ మహాపరాక్రమంతో విరిగిపోతున్న కర్ణుడు దివ్య తేజస్సుని ఒక్కసారి గిరుక్కున వెనక్కు తిరిగి చూచాడు శల్యుడు. బా, రథంలో కూర్చున్నది కర్ణుడా సూర్యుడా, ఎంత తేజస్సు ఎంత తేజస్సు. ఈ వీరుడు తేజస్సు ఇలాగే సాగితే మా పాండవుల పరువు జారి ఊరుకుంటుంది, నేనిచ్చిన మాట పోతుంది అనుకున్నాడు. ఏమిటా మాట? మా యుద్ధానికి ముందే ధర్మరాజుకు మాట ఇచ్చున్నాడు ఈ పెద్ద మనిషి. ఏమని? నేనా కర్ణుడికే కనుక సారథ్యం చేయాల్సిన అవసరం కలిగినట్టయితే నీ తమ్ముడైన అర్జునుడికి విజయం చేకూరుస్తానులే ధర్మరాజా అని మాటిచ్చాడు ఈ పెద్ద మనిషి. ఇలాంటి పెద్ద మనుషులు ఇప్పుడు ఉన్నారు, ఇదే పెద్ద రాజకీయం. నేనే పార్టీలో ఉంటే పనిచేసేది మీ పార్టీకి, నన్నటే ఉండనివ్వండి. అమ్మా, చాలా ప్రమాదం. అందుకనే ఇక్కడ శల్యుడు అంటాడు, డిస్కరేజ్ చేస్తున్నాడు అంటే నిరుత్సాహపరుస్తున్నాడు కర్ణుణ్ణి. దీన్నే శల్య సారథ్యం అంటారు. ఉత్సాహంతో వరకలు వేసేవాడిని చేపట్టి ఒత్తిడికి లాగడం. మీ ఊరు చాలా మంచిదండి. ఎప్పుడూ ఏదో దేవస్థానం వారు పిలవడం, మేము రావడం, ఓ కథ చెప్పడం రెండు కథలు చెప్పడం వెళ్ళిపోవడం తప్ప ఎప్పుడూ కూడా ఓ 11 రోజులు 16 రోజులు 18 రోజులు చెప్పలేదండి. అయ్యా, ఏదో సంపూర్ణ మహాభారతం చెప్తాను, దయచేసి వీలైతే చెప్పించండి, నాకు ఇదే వృత్తి అని పాపం ఎవడైనా వచ్చి యాచించాడనుకోండి. ఇంకా శల్య సారథ్యం అంటే ఏంటి? దానికి చెప్పండి. మొన్న ఆయన 4 రోజులు చెప్పాడు, ఆఖరికి ఆయన చేతులకున్న కంకణాలు అమ్ముకుని పోయినాడు. మీ మెళ్ళో గొలుసున్నట్టుందిగా చెప్పండి, దానికి ఎవడు చెబుతాడు? అందుకనే ఇక్కడ శల్యుడు అంటాడు, కుంతి నేను చూస్తున్నాను. ఏడా మాటలు బే, ఎక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో తెలియద్దు అర్జునుడికి. నీకు దేంటో పోలిక? కబడిదో నీకు పోలిగే కబడిదో గలదా సూత కూలి
శ్రీ బుద్ధిదేవి సహిత శ్రీ 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 వరసిద్ధి విఘ్నేశ్వర స్వామివారి వినాయక స్వామివారి భక్తులరా, నేడు చాలా సుదినం. దయచేసి ఎవరూ మాట్లాడకూడదు. ఇప్పటిదాకా ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నేను మాట్లాడకూడదు కాబట్టి ఈ సంగతి చెప్పలేదు. ఎవరూ మాట్లాడకూడదు అబ్బాయి, పక్కనున్న వాళ్ళు కానీ వెనకనున్న వాళ్ళు కానీ దయచేసి ఎవరూ మాట్లాడకండి. చాలా పవిత్రమైనటువంటి రోజులు ఇవి. ఆదవ పూజ్యో గణాధిపహాని మొట్టమొదట మనం ఏ దేవుణ్ణి పూజించి ఏ పనైనా ప్రారంభిస్తే చక్కగా జరుగుతుందో అటువంటి శ్రీ మహాగణాధిపతి నవరాత్ర మహోత్సవములు దేశమంతా చేస్తారు. పిల్లలు పెద్దలు అందరూ చేస్తారు. ఎవరిళ్లల్లో వాళ్ళు చేసుకుంటారు, అందరూ కలిసి చేస్తారు సామూహికంగా. మన హిందూ కల్చర్ ఏమిటి అంటే లోకా సమస్తా సుఖినోభవంతు, నా పక్కవాడు బాగుండాలి, నేను బాగుండాలి, అందరము బాగుండాలి. సహనాభవతు సహనం భునత్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తుమా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.
అందరితో పాటు నేను సుఖంగా ఉండాలి అని కోరుకునే సంస్కృతి మంది.
చూడండి,
ఆ గణపతి పూజ చేయకుండా ఎవ్వరూ ఏ పని చేసినా అది కాదు. మనమే కాదు, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, సిద్ధసాధ్యులు, గరుడ గంధర్వాదులు అందరూ కూడా శ్రీ మహాగణాధిపతయే నమః అనే మొదలు పెడతారు ఏ పని. ఒక్క వాళ్లే కాదు, ఈ గ్రహాలన్నీ ఎవరి అనుగ్రహంతో అలా ఉన్నాయి అంటే శ్రీ మహాగణాధిపతి అనుగ్రహంతోనే అవి ఎలా ఉన్నాయి. ఈ నక్షత్రాలన్నీ ఇలా బ్యాలెన్స్ గా ఎలా ఉన్నాయి అంటే ఆ గణపతి అనుగ్రహమే కారణం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా ఆయన్ని పూజించే పని మొదలు పెడతారట. తదాజ్ఞయ సృష్టికరో విధాత. బ్రహ్మదేవుడు ఆయన్ని ప్రార్థించకుండా సృష్టి మొదలు పెడితే పరమ వికారంగా తయారైంది. ఒక చోట పెట్టాల్సిన అవయవం ఇంకో చోట పెట్టడం మొదలెట్టాడు. ఇలా సృష్టి కాబడినటువంటి వాళ్ళందరూ ఆయుర్వేదికే వెళ్ళారట. ఇదంతా ఏమిట్రానప్పుడు ఆయన ఆలోచిస్తే, ఓహో, శ్రీ మహాగణాధిపతిని పూజించకుండా మొదలుపెట్టారు, అందుకే ఈ సృష్టిలా తగలబడిందని. శ్రీ మహాగణాధిపతే నమః గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్రవస్తమ జ్యేష్ఠరాజన్ బ్రహ్మణాన్ బ్రహ్మణస్పత ఆరస్రుణ్వన్ నోతిభిస్సేద సాదనం శ్రీ మహాగణాధిపతయే నమః అని పూజించి మొదలు పెడితే ఇంత అందమైన సృష్టి తయారైంది. ఆయన్ని ప్రార్థించే శ్రీ మహావిష్ణువు రాక్షస సంహారం మొదలు పెడతాడు. ఇంకా విశేషం ఏంటంటే ఆయన పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు అయినా పరమేశ్వరుడు లయకార్యం ప్రారంభించేటప్పుడు ఆయన్ని గౌరవించి పూజించి ఆదరించే మొదలు పెడతాడు. ఇది మరి ఆశ్చర్యం. తండ్రి కొడుకును గౌరవించడం ఏమిటండి అంటే గణాధిపత్యం ఆయనకిచ్చారు, విఘ్నాధిపత్యం ఆయనకిచ్చారు. ఆయన్ను ఆ పోస్టులో ఉంచినప్పుడు గౌరవించవలసింది ఎవరైనా సరే. పెళ్లి కొడుకు 25 ఏళ్లవాడు, పెళ్లి పెద్దలు 60 ఏళ్లవాళ్ళు. ఈ పెళ్లి కొడుకుని పల్లకి ఎక్కిస్తారు, 60 ఏళ్ల వాళ్ళంతా కూడా కింద నడుస్తారు. అంటే ఆయన్ని గౌరవించి తీరవలసిందే అప్పుడంతే. కావున అటువంటి గణపతి నవరాత్ర మహోత్సవములు ఇక్కడ భక్త బృందం వారు, శ్రీ గణేశ ఉత్సవ కమిటీ వారు అత్యద్భుతంగా, విజయవంతంగా, ఉజ్వలంగా, ఉత్తేజంగా, ఉదాత్తంగా, గంభీరంగా జరిపిస్తున్నారు. హరిహరుల ఇద్దరికీ ఇష్టమైనటువంటి వాడే గణపతి. ఆశ్చర్యం ఏమిటంటే శివాలయంలోకి వెళితే ఈ పానుగొట్టం విష్ణుస్వరూపం, లింగాకారం శివస్వరూపం, శివకేశవులకు అభేదం. శ్రీ మహావిష్ణు కూతురే ఆనందవల్లి. ఏ ఏదో మాట్లాడతారు బాబు, పిల్లలు సంగతి. ఆ ఆనందవల్లి పెనిమిటెవరు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు. శ్రీ మహాగణాధిపతి శ్రీ మహావిష్ణువుకు మేనల్లుడైతాడు. ఈయన ఎప్పుడైనా కైలాసానికి వెళితే విష్ణుదేవుడు నల్లమామా బాగున్నావా అంటాట తొండ ఒప్పుకుంటూ గణపతి. నల్లమామా ఎల్సు నారాయణుని పర్యాచకాలాడు మేనల్లు కుర్ర వడకు గుబ్బలి రాసవారి బిడ్డ భవాని నూరేళ్లు నోచిన నోము పంట అమరులందగ్రతాంబూల మందు మేటి ఆరు మోముల జగజెట్టి అన్నగారు విఘ్నదేవుడు వాక్ష్యాణి వెడని వచ్చే అక్కరో అర్ఘ్య పాత్రమిట్లందుకొనవి. కాబట్టి కొండంత వినాయకుణ్ణి పెట్టి వీరినింత పత్తితో పూజ చేస్తున్నారు. కాసి నీళ్లు పోస్తే సంతోషించేవాడు ఆయన తండ్రి. ఏదో చిక్కినటువంటి ఆకో పువ్వో వేసి దండం పెడితే సంతోషించేవాడు ఆయన గణపతి. కాబట్టి విద్యా గణపతి ఆయన, వైద్య గణపతి ఆయన, అభయ గణపతి ఆయన, సర్వసిద్ధిప్రదుడైనటువంటి వాడాయన. పెద్దలారా, ఒక్కసారి చక్కగా గోవిందా హరి అని భగవన్నామం చేయండి.
యథాశక్తిగా కథాగారం చేస్తాను. మంచి పందిరి, మంచి లైటింగు, మంచి ఆడియన్సు, మంచి వాయిద్యాలు, మంచి మైకు, ఇక్కడ అంతా మంచిగానే ఉంటుంది. ఎలాంటి వాళ్ళ దగ్గరికి ఎలాంటి వాళ్ళే చేరుతుంటారు. శుభలేఖ తీసుకొచ్చిన వాడిని అడిగట, ఏమిరా మంచి వాళ్ళంతా ఏమైనారు, నువ్వు తీసుకొచ్చావు శుభలేఖ అన్నట్ట. వాడెంతో వినయంతో వంగి నమస్కరించి అన్నట్ట, అయ్యా మంచి వాళ్ళంతా మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, నేను మీ దగ్గరికి వచ్చానన్నట్ట. కావున పెద్దలారా, ఒక్కసారి చక్కగా గోవింద హరి హర హర మహాదేవాని భగవన్నామం చేయండి. కాసేపు కథ చెప్పుకుందాం. శ్రీముద్రమారమణ గోవింద హరి, శ్రీ ఆంజనేయవర్ద గోవింద హరి, జయ ప్రహ్లాదవర్ద గోవింద హరి, జయ అంబరీషవర్ద గోవింద హరి, రాజా రామచంద్ర మహారాజుకి జయ, సీతామాయికి జయ, మనస హనుమానికి, గోపాలకృష్ణ పరమాత్మకు, శ్రీ వరసిద్ధివినాయక స్వామి వారికి, శ్రీ శంకర భగవత్ పూజ్యపాదుల వారికి నమ పార్వతీపతే హర హర మహీ. ఈనాడు మహారథి కర్ణ దానవీర